वासुदेव घोषा बोले कोड़ी जोड़ा जय गौड़ से कृष्णा से जगन्नाथ जय गौड़ से कृष्णा से जगन्नाथ जय गौड़ से कृष्णा से जगन्नाथ
जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। जय गौर से कृष्ण से जगन्नाथ। चैतन्य महाप्रभु की कृष्णुड़ की जगन्नाथ स्वामी की ఎవరికి ఏమి తేడా లేదు, అందరు ఒక్కటే అని చెప్తున్నారనమాట. జై గోర్, ఎవరైతే కృష్ణుడుగా అవతరించారు, ఎవరైతే జగన్నాథ స్వామిగా అవతరించారో ఆయనే చైతన్య మహాప్రభుగా అవతరించారు. సో ఈరోజు జగన్నాథ స్వామి రథయాత్ర దగ్గరకు వచ్చేస్తుంది కనుక జగన్నాథ స్వామి సంబంధించిన కథల గురించి మనం చర్చిద్దాము. మనం ప్రొసీడ్ అవ్వచ్చు, రికార్డింగ్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. సో జగన్నాథాష్టకం మనందరికీ చాలా ఇష్టము. ఈరోజు జగన్నాథాష్టకం యొక్క అర్థాన్ని వివరంగా లోతుగా ఒక్కొక్క పదాన్ని పాడుతూ దాని గురించి మనం చర్చిద్దాము. ముందుకి వెళ్లే ముందు ఒకసారి జగన్నాథ స్వామి బలభద్ర సుభద్రమయ్య ఒక ప్రణామ మంత్రం చెప్పి మొదలు పెడదాము. అందరు చేతులు జోడించండి. దేవ దేవ జగన్నాథ ప్రపణర్తి వినాశన త్రాహి మాం పుండరీకాక్ష పతితామాం భవసాగరే జయ దేవీ భక్తిదాత్రీ, జయ దేవీ ప్రసిద్ధ పరమేశ్వరీ, జయ దేవీ సుభద్రాత్వా సర్వేషాం భద్రదాయినే. నమస్తే తూహలగ్రామ, నమస్తే మూసలాయుధ, నమస్తే రేవతీకాంత, నమస్తే భక్తవత్సల సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభా అజ్ఞానాతిమిరాంధాన వైకుంఠ పథ ప్రదర్శక. జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణి కీ జయ. శ్రీ శ్రీ రాధా దామోదర్ భగవాన్ కీ జయ. సీతారాం లక్ష్మణ్ హనుమాన్ కీ జయ. పంచతత్వ శ్రీ గోరునితాయ్ కీ జయ. లక్ష్మీ నృసింహదేవ్ భగవాన్ కీ జయ. ప్రహ్లాద్ మహారాజ్ కీ జయ. గిరిరాజ్ గోవర్ధన్ కీ జయ. తులసీ మహారాణి కీ జయ. గురు పరంపరా కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. అప్నే అప్నే గురుదేవ్ కీ జయ. జోలనే చెప్తా స్వామి గురు మహారాజ్ కీ జయ. సో మెనీ బెంగళూరియన్స్ ఆర్ హియర్, మెనీ హ్యావ్ కమ్ ఫ్రమ్ బెంగళూర్. సర్ప్రైజ్ టుడే, హైదరాబాద్, బెంగళూర్, లాట్ ఆఫ్ డివోటీస్ ఐ సీ టుడే. వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఓకే, సో టుడే ఇస్ ఎ మ్యూజికల్ క్లాస్. వి విల్ సింగ్ అండ్ హియర్ అండ్ సింగ్ అండ్ హియర్ అండ్ లేటర్ వి విల్ డాన్స్ ఇన్ ది ఆరతి. సో మీ దగ్గర ఫోన్లో, సారీ, తెలుగు క్లాస్ ఇది. ఐ హ్యావ్ టు గెట్ ఇన్ ద తెలుగు మూడ్. అయితే మీ ఫోన్స్లో జగన్నాథాష్టకం ఉంటుంది, తీయండి. ఒక్కొక్క పదాన్ని పాడుతూ దాని గురించి నేను చెప్తాను.
కదాచిత్ కాలింది తట విపిన సంగీత కరావో, కదాచిత్ కాలింది తట विपिन संगीत कराओ मुदा भीरि नारी वदना कमला स्वदाम धूपा मुदा भीर नारी वदन कमला स्वदाम धूपा रमा शंभु ब्रह्मा पति गणेशा चित पादो रमा शंभु ब्रह्मा पति गणेशा चित पादो जगन्नाथ स्वामी नयन पातगामी भवतु मे जगन्नाथ स्वामी नयन पातगामी भवतु मे.
సో ఇది ఆది శంకరాచార్య వాళ్ళు ఆయన రచించారు. కాకపోతే గౌడీయ వైష్ణవాలకి ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చైతన్య మహాప్రభు 18 సంవత్సరాలు ఎప్పుడైతే జగన్నాథపురి ధాములో నివసించారు, ప్రతిరోజు జగన్నాథ స్వామి ఎదురుగా నిలబడి ఇది పాడేవారనమాట. సో అష్టకం అంటే 8 పదాలు ఉన్నాయి. అండ్ ఆయన పాడినప్పుడు ఆయన ఒక భావం ఎలా ఉందంటే గోపీ భావం అనమాట. సో చైతన్య మహాప్రభు ఎవరు, ఎవరైతే ఇక్కడ కొత్త వాళ్ళు వచ్చారు, ఎప్పుడైతే కృష్ణుడు బృందావన్ వదిలేశారు, మథురకి వెళ్ళిపోయారు, తర్వాత ద్వారికాకి వెళ్ళిపోయారు, గోపికలు రాధారాణి కృష్ణ ఒక విరహంలో ఏడుస్తున్నారు, వాళ్ళు కృష్ణుడిని చాలా ప్రేమిస్తున్నారు, అప్పుడు ఒక్కసారి కృష్ణుడికి ఒక ఆలోచన వచ్చింది, అంతలాగా ఏముంది నాలోని, ఇంతలాగా వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు, నన్ను చూసినప్పుడు వాళ్ళు ఎంత ఆనందిస్తారు, అసలు ఆ ఆనందం ఏంటి, నాకు కూడా ఆస్వాదించాలని ఉంది, ఎందుకంటే నేను దేవాది దేవుడు, అన్ని ఆనందాలు నాకే సొంత. అలాంటప్పుడు ఈ యొక్క ఆనందం, ఎలాంటి ఆనందం నాకే అర్థం అవ్వట్లేదు, నన్ను చూసి వాళ్ళెందుకు అంతలాగా ఆనందించేస్తారు, ఆ ఆనందం ఏంటి, ఆ విరహం ఏంటి, ఆ ప్రేమ ఏంటి, నాకు కూడా అది ఒకసారి అనుభవించాలని ఉంది. అలాంటప్పుడు ఆయన కూడా ఒక గోపికగా వస్తేనే కదా ఆయన ఆస్వాదించగలుగుతారు, ఆయన్ని ఎలా ప్రేమిస్తారు. సో అందుగురించి చైతన్య మహాప్రభు అవతారంలో ఆయన భక్త రూపంలో అవతరించారు. సో ఒక భక్తుడుగా స్వామిని ఎలా ప్రేమించాలి, ఆ విరహాన్ని ఎలా అనుభవించాలి, ఎలా స్వామిని సేవాని అందించాలి, అదంతా ఒక అనుభవించాలి, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఆయన చైతన్య మహాప్రభు ఒక రూపంలో అవతరించారు. మరియు యాజ్ ఏ గుడ్ టీచరు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బెస్ట్ టీచరు చేసి చూపిస్తారు. ఒక మ్యాథ్స్ సమ్ అయినా మంచి టీచర్ అంటే బోర్డులో రాసి చూపిస్తారు ఎలా చేయాలి దీన్ని. అలానే చైతన్య మహాప్రభు అనుకున్నారు, భగవద్గీత చెప్పినప్పుడు నేను సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పేశాను, కానీ సర్వధర్మాన్ పరిత్యజ్య ఎలా చెయ్యాలి, అది చేసి చూపించాలని కలియుగంలోనే ఆయన అవతరించారు. సో ఇది ఎలా ఆయన ప్రచారం చేశారు, ఎలా ఆయన కూడా ఒక గృహస్థగా ఉన్నప్పటికైనా ఆయన ముందు బ్రహ్మచారి పాటిస్తూ ఒక పాఠశాలలో ఒక శిక్షకుడుగా ఒక టీచర్గా ఎలా వ్యవహరించారు, తర్వాత ఒక గృహస్థగా, తర్వాత ఒక సన్యాసిగా, తర్వాత ఒక ప్రచారకుడుగా ఎలా చక్కగా ఆయన ఒక ఆచరణ ద్వారా అందరినీ నేర్పించారు. అండ్ తర్వాత ఈ కలియుగంలోని భగవంతుణ్ణి పొందాలంటే యాగం ద్వారా, తపస్య ద్వారా, ఉపవాసాల ద్వారా లేదు, అది మనకి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఉన్న పరిస్థితి కలియుగంలో ఎలా ఉంది, మనం దీర్ఘకాల బ్రతకే అవకాశం లేదు. సో అందుకోసం ఈ కలియుగ జీవులు ఎవరికైతే వాళ్ళు మతి, వాళ్ళ యొక్క బుద్ధి కూడా తక్కువ ఉంది, క్లేశ గొడవలు ఎక్కువ ఉన్నాయి, ఆయువు తక్కువ ఉంది, మెడసు అంటే మెమరీ తక్కువ ఉంది, అలాంటి ఒక కలియుగంలో ఎలా భగవద్భక్తి చెయ్యాలి, ఎలా చాలా సరళంగా ఈ హరినామ సంకీర్తన చేస్తూ భగవద్ధామాన్ని వెళ్ళొచ్చు, పతితుల్ని ఎలా ఆయన కాపాడుకోవాలనే ఆలోచనతోనే ఆయన కలియుగంలో చైతన్య మహాప్రభుగా అవతరించారు. సో ఆయన జీవితకాలం చాలా తక్కువ ఆయన ఉండేది. సో ముందు ఆయన ఏం చేశారంటే ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం మొదలుపెట్టి మొత్తం దక్షిణ భారత్ నుంచి పై వరకు అన్ని ప్రదేశాలు తిరిగి హరినామ ప్రచారం చేసేసారు. చేసిన తర్వాత ఆయన సన్యాసి తీసుకున్న తర్వాత, ప్రచారం చేసేసిన తర్వాత చివరిలో 18 సంవత్సరాలు జగన్నాథ్పురిలో ఉండిపోయారు. అక్కడి నుంచి అసలు కదలలేదు, ఏమీ లేదు, అక్కడే ఉండిపోయి అప్పుడు ఆయన అవతరించిన ఈ రెండవ కారణం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేశారు. అంటే రాధాభావలోనే ఆ జగన్నాథ్ ఆ కృష్ణుడితో విరహాన్ని అనుభవిస్తూ పాటలు పాడుతూ. సో ఆ రోజుల్లో చైతన్య మహాప్రభు గంభీరాలోని భక్తులతో రామానందరాయ్ అండ్ వాళ్ళందరితో ఉన్నప్పుడు ఆయన ఆ విరహ గీతలు ఆ పాటలు వింటూ ఏడుస్తూ, ఎప్పుడు జగన్నాథ స్వామిని చూస్తే ఆయన చాలా ఏడ్చేవారు. ఎందుకంటే జగన్నాథ స్వామి యొక్క రూపం కూడా చాలా ప్రత్యేకంగా ఉంది. ఎవరైతే ఇక్కడ కొత్త వాళ్ళు మీకు తెలియకపోవచ్చు, కానీ కృష్ణుడు ద్వారకాలో ఉన్నప్పుడు ఒక ఐశ్వర్య భావంలో ఉంటారు రాజులాగా, వృందావనంలో ఉన్నప్పుడు మాధురి భావము ఒక ప్రేమికుడు లాగా గోపికల్ని రాధారాణిని ప్రేమిస్తూ. సో ఈ ప్రేమికుడు తర్వాత ఈ రాజా, ఈ రెండు కాంబినేషన్ ఒక భావమే ఔదార్య భావం అంటే జగన్నాథపురి ధామంలో. ఎలా అయితే ఆయన ద్వారకాలో ఒక్కనప్పుడు ఆయన సభ నుంచి మళ్ళీ ఆయన అంతర్భవనంలో వస్తూ ఉంటే ఆయన ఏం చూసారంటే రోహిణి మాత ఆయన భార్యలకి 16,108 రాణిలకి బృందావన్ కథలు చెప్తూ ఉండే, ఆ బృందావన్ కథలు వింటూ ఆయన ఒక మహాప్రకాశ భావం ఒక మహాభావంలో వెళ్ళిపోయి ఆయన ఒక చేతులు కాళ్ళు అన్ని లోపలికి వెళ్ళిపోయి ఆయన ఒక కళ్ళు పెద్దగా తయారయ్యి ఒక భావాన్ని ప్రకటించారు ఆయన బృందావన్ గురించి గుర్తు చేస్తూ విరాభావంలోని. సో ఆ విరాభావం ఒక రూపమే ఈ జగన్నాథ స్వామి దారు బ్రహ్మన్ అంటే చక్కతో తయారు చేయబడిన ఈ రూపం. ఎక్కడైతే చేతుల లోపలికి వెళ్ళిపోయి కాళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఆ కళ్ళు ఎర్రగా పెద్దగా తయారయ్యి ఆ విరహంలో రాధారాణి గురించి ఆలోచిస్తూ అలా ఉండిపోయారు, అదే రూపం జగన్నాథ స్వామిది. సో ఈ రూపం చూసినప్పటికీ చైతన్య మహాప్రభుకి ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయనకి గుర్తొస్తుంది రాధారాణి కృష్ణుడిని ప్రేమించేవారు, అలానే కృష్ణుడు కూడా రాధారాణికి ఎంతగా ప్రేమించేవారు. రాధారాణి ఒక పేరు ఒక నామం ఒక రాణి పదాన్ని రాణి అక్షరాన్ని విన్నప్పటికైనా కృష్ణుడు కళ్ళు నుంచి నీళ్ళు వచ్చేసింది. సో అంతలాగా ఆయన రాధారాణిని ప్రేమించేవారనమాట. సో ఆ వాళ్ళిద్దరే ఆ ప్రేమ తాలూకా ఒక చిహ్నం ఈ జగన్నాథ స్వామి రూపం. అందుగురించి ఈ జగన్నాథ రూపంలో భగవంతుడు ఎంత ఔదార్య భావంలో ఉన్నారంటే ఆయన జగన్నాథ స్వామికి మనం ఏం అడిగినా ఏం చెప్పినా ఆయన వెంటనే ఒప్పుకుంటారు. అంటే కలియుగంలో మనకి బాలాజీ ఎలా అయితే ఉన్నారు దక్షిణ భారత్లోనే, అలానే మనకి ఈస్ట్ సైడ్లో జగన్నాథ స్వామి ఆయనకి ఏం అడిగినా ఆయన ప్రత్యక్ష ఠాకూర్ ఉన్నారనమాట వెంటనే ఆయన. ఎందుకంటే ఆయన ఒక రాధారాణి ఒక స్మరణంలో ఉన్నారు. సో ఏం అడిగినా సరే అని ఆయన ఒప్పుకుంటారనమాట. చాలా దయామూర్తి అనమాట. సో మనం పూరిలో చూస్తే అంత మిక్స్చర్ ఉందనమాట, శరీరము వ్యవహారము రాజులాగా. 56 రకాల వంటకాలు వస్తాయి ప్రతి ఒక గంటకి ఒక కనీసం ఒక 6-10 పూరిలోనే ఆయనకి భోగం నైవేద్యం ఇస్తారు అది రాజులాగా. హృదయం చూస్తే మాధుర్య భావం కృష్ణుడు లాగా రాధారాణిని తలుచుకుంటున్నారనమాట. వ్యవహారం చూస్తే ఔదార్య భావం, ఎవరొచ్చినా పతితులు అధములు ఏ కాస్టు క్రీడు ఏం పర్వాలేదు అందరినీ ఆయన ప్రేమిస్తారు దీవిస్తారు. అలాగే ఇప్పుడు మీరు ప్రశ్నించవచ్చు జగన్నాథపురి టెంపుల్లో అయితే అందరికీ అలౌ చెయ్యట్లేదు కదా, లోపల అలౌ చేయకపోయినా వాళ్ళకి కొన్ని అంటే కొన్ని భయాలు ఉన్నాయి చెప్పాలంటే. ఎందుకంటే పూర్వంలో బ్రిటిషర్స్ ఎప్పుడైతే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఆ బ్రిటిషర్స్ భారతదేశంలో రూల్ చేసినప్పుడు కొంతమంది ఏంటి పూజారులకి పంతులకి వాళ్ళకి ఏంటి భయం ఉండేదంటే వీళ్ళు మా స్వామిని మా జగన్నాథ్ని మా నల్లవాడిని తీసుకువెళ్ళిపోతారేమో అని అందుకోసం వాళ్ళు రూల్ పెట్టుకున్నారు. ఎవరైతే భారతీయులు హిందూ ధర్మాన్ని పాటిస్తారో అలాంటి వాళ్ళే లోపల ప్రవేశం ఉంది. అండ్ తర్వాత ఆ రోజుల్లో ఏంటంటే ఆ బ్రిటిషర్స్ మాసాహారం చేసేవారు, అపవిత్రంగా ఉండేవారు, స్నానం ఆచరించేవారు కాదు. సో అలాంటి వాళ్ళు ఎందుకు లోపలికి రావాలి, అంత మనం చాలా శుచిగా క్లీన్గా ఉంటాం. మన సనాతన ధర్మంలో స్నానంకి చాలా ఏంటి ఇంపార్టెన్స్ ఉంది, 3 స్నానం చేయడం మడిగా ఉండడం. అలాంటప్పుడు ఈ బ్రిటిషర్స్ ఆవు మాసం తినేవాళ్ళు ఎందుకు అడుగు పెట్టాలని వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు, ఎవరికీ ఇక్కడ అలౌడ్ లేదని. దాని ముందు కూడా అంటే బ్రిటిషర్స్ వచ్చే ముందు కూడా కొంతమంది ముస్లిమాన్ రాజులు మొహమ్మదులు అటాక్ చేయడం. సో అలా ఈరోజు దాని హిస్టరీలో వెళ్ళాను, ఒక పెద్ద హిస్టరీ. అంటే ఒకసారి వేడి పాలు తినప్పుడు మన నాలుక కాలిపోయింది అనుకోండి, సల్ల మజ్జిగ తినప్పుడు కూడా 10 ఆలోచిస్తాము. అలానే పూర్వంలో జరిగిన ఇతిహాసంలోనే ఈ జగన్నాథ మందికి టెంపుల్కి ఎన్నో అత్యాచారం లేదంటే ఏం చెప్పాలి ఇంజస్టిస్, ఎన్ని వార్సు దాన్ని బ్రేక్ చేసడం పగలు కొట్టడం అలాంటివి ఎన్నో జరిగాయి. అందుకోసం వాళ్ళు అలా రూల్ పెట్టేశారు ఇంకా హిందువులే రాగలుగుతారు. కానీ ఎప్పుడైతే జగన్నాథ స్వామి బయట రథం మీద తిరుగుతారో ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఆయన ముట్టుకోవచ్చు కవగలించవచ్చు ఆయనకి ప్రార్థించవచ్చు. అండ్ ఆయన మాత్రం అందరినీ అందుకోసం ఆయనకి జగన్నాథ్ అని పేరు వచ్చింది. అంటే ఒరియానాథ్ కాదు ఆయన, బెంగాలీనాథ్ కాదు ఆయన, జగన్నాథ్. జగ అంటే మొత్తం ప్రపంచం, నాథ్ ఎవరైతే మొత్తం ప్రపంచానికి నాథ్ ప్రపంచానికి యాజమానుడు ప్రపంచానికి ఆయన అధిపతి అది పేరన్నమాట జగన్నాథ్ అనమాట. సో ఈ జగన్నాథ స్వామి మనం అనుకుంటాం ఆది శంకరాచార్య ఒక ఇంపర్సనలిస్ట్ కదా, అతను ఒక మాయావాది, కానీ మనం చూస్తే ఈ భజ గోవిందం రచించడమైన ఈ జగన్నాథాష్టకమైన అలాంటి ఎన్నెన్నో మంచి పదాలు శంకరాచార్య వాళ్ళు రచించారు. ఎక్కడైతే ఆయన నిరూపిస్తున్నారో ఆయన కూడా కృష్ణ భక్తుడే. యాక్చువల్గా ఆది శంకరాచార్య అంటే శివుడు ఒక అవతారమే అనమాట. సో ఈ జగన్నాథాష్టకంలో ఆయన చాలా చక్కగా జగన్నాథ స్వామి యొక్క లీలల గురించి, భావం గురించి చెప్తూ ఉంటే చైతన్య మహాప్రభు అదే రిపీట్ చేస్తూ ఉంటారనమాట, పాడుతూ ఉంటారు. సో ఈరోజు చైతన్య మహాప్రభు ఏ భావంతో దాన్ని పాడుతున్నారో మనం ఆ భావంని అర్థం చేయడానికి ప్రయత్నిద్దాం అనమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు మొదలుపెట్టారు పాడుతున్నారు, మనం అలా చూస్తున్నాం అనమాట. ఆయన అంటున్నారు, కదాచిత్ కాలిందే తట. కదాచిత్ అంటే హిందీలో లేదంటే సంస్కృతిలో, కదాచిత్ అంటే మేబీ లేదంటే ఎప్పుడో ముందు లేదంటే సమ్ టైమ్స్, దీనికైనా ముందు. కదాచిత్ కాలింది తట అంటే ఆయన జగన్నాథ స్వామి వైపు చూసి చెప్తున్నారు, ఇంతకైనా ముందు మీరు ఇక్కడ ఉండేవారు కాదు, మీరు ఎక్కడో ఉండేవారు కా ఎక్కడో ఉండేవారు ఎక్కడ ఉండేవారు కదాచిత్ కాలింది తట, కాలింది తటం దగ్గర మీరు నివసించేవారు. కాలింది అంటే ఎవరు? యమునా నది. యమునా నదికి ఇంకొక పేరు కాలింది. ఎందుకు యమునా నదికి కాలింది అని పేరు వచ్చింది? ఎందుకంటే కలింద పర్వత నుంచి ఆవిడ ఆవిర్భావించింది కనుక యమునా నదికి ఇంకొక పేరు కాలింది. కాకపోతే కొంతమంది వైష్ణవాచార్యులు అంటారు, అంటే కాల అనే ఒక పదాన్ని హిందీలో అర్థం ఏంటంటే నల్లవాడు. సో ఎవరైతే నల్లగా ఉంటారో వాళ్ళని కాళి అంటారు, అంటే ఖాళీగా అంటే నల్లగా ఉందన్నమాట. సో అంటున్నారు ఆ నల్ల కృష్ణుడు ఈ యమునా నదిలో స్నానం చేసి ఆవిడకి నల్లగా తయారు చేశారని ఆవిడకి కాలింది అని పేరు వచ్చింది. లేదు కొంతమంది అంటారు అలా కాదు, ఎవరైతే యమునా నదిలో స్నానం ఆచరిస్తారు కలి తాలూక ప్రభావం వాళ్ళ మీద ఉండదు, వాళ్ళు పవిత్రులైపోయి భగవద్ధామానికి వెళ్ళి అర్హత పొందుతారు కనుక కాలింది అని పేరు వచ్చిందనమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు ఆ భావంతో పాడుతున్నారు, కదాచిత్ కాలింది తట. ఇంతకన్నా ముందు నువ్వు ఎక్కడున్నావంటే కాలింది నది ఒక తటంలోనే ఉన్నావు. ఆ తటం దగ్గర ఎక్కడున్నావు? కదాచిత్ కాలింది తట విపిన. విపిన అంటే అడవి. సో యమునా నది పక్కనే ఉన్న అడవిలో నువ్వు నివసించావు. యమునా నది పక్కనే అడవి ఏముంది? బృందావనం. అదే కదా వనం. అడవి అంటే వనము. ఎక్కడుంది ఆ వనం? ఎక్కడుంది? యమునా తటం దగ్గరే ఉంది. సో యమునా తటం దగ్గర ఆ వనంలోనే నువ్వు ఉన్నావు, బృందావనంలో నువ్వు ఉన్నావు. కదాచిత్ కాలింది తట విపిన సంగీతక రావు. అవునా, అక్కడ నువ్వు ఉన్నావా? ఏం చేస్తున్నారు అక్కడ ఆయన? ఏం చేస్తున్నారు అక్కడ? విపిన సంగీత. సంగీతం అంటే ఏదో పాడుతున్నారు. సంగీతం అంటే ఏదో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏదో ఒకటి మీరు పాడుతున్నారు. కరావో. కరావో అంటే అది చాలా మధురంగా ఉంది. మీరు ఏదైతే పాడుతున్నారు, ఏదైతే వాహిస్తున్నారు, ఏదైతే వేణు మీరు పట్టుకున్నారో అది చాలా బాగుంది. సో చైతన్య మహాప్రభు జగన్నాథ స్వామి వైపు చూసి చెబుతున్నారు, కదాచిత్ ఇంతకైనా ముందు కాలింది తట పక్కనే ఉన్న బృందావన అడవిలోనే మీరు వేణు వాహిస్తున్నారు, అది చాలా బాగుంది. అండ్ ఎందుకు వాహిస్తున్నారు కరావో అంటే దాని వెనక ప్రయోజనం ఏంటి? ముదాభీర నారి, కొంతమంది లేడీస్ని ఇంప్రెస్ చేయడానికి. ఎవరు ఆ లేడీస్? అంటే గోపికలు. సో మీరు కావాలని ఆ గోపికల్ని మీ పట్ల ఆకర్షించడానికి ఆ వృందావన్ ఆ అడవి లోపల మీరు ఆ వేణు వాహిస్తున్నారు. ముదాభీర నారీ వదన కమలాస్వద. ఆ నారీలు అంటే లేదంటే ఆ గోపికలు ఎలా ఉన్నారంటే, ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ తాలూకా వేణు వినరు వాళ్ళు, అంటే తెలుగులో ఏమంటారు, ఫ్లవర్, సో వాడిపోయిన పువ్వులాగా వాళ్ళ మొహాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు కృష్ణుడిది వేణు వినలేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళు కృష్ణ తాలూకా వేణు వింటారో వాళ్ళు మళ్ళీ అలా వికసించిన పువ్వులాగా, కమల పువ్వులాగా ఉంటారు, అలా అంత అందంగా కనిపిస్తారనమాట. సి మనం మెటీరియలిస్టిక్ అంటే మన లెవెల్లో మనం అర్థం చేసుకోవాలంటే, ఏదైనా మన జీవితంలో మంచిగా జరిగితే ఒక రకమైన ఫేస్ మీద ఒక ఆనందం ఉంటుందన్నమాట, ఏదైనా బాగాలేకపోతే మనం ఒక రకంగా అయిపోతాం. అలానే ఈ గోపికల జీవితంలో మంచిదంటే కృష్ణుడు ఒక మాటలు వినడం, ఆయన్ని చూడడం, అంతే కదా. సో వాళ్ళ కృష్ణు తాను ఒక వేణు వినినప్పటికీ ఆ వాడిపోయిన పువ్వులు మంచి వికసించిన కమల పువ్వులాగా ఆనందిస్తూ కృష్ణుడు పక్కనే పరిగెత్తి వచ్చినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే, మధుప అంటే సంస్కృతిలో మధుప అంటే బంబుల్ బీ అంటే తేనె తీగలు. సో తేనె తీగలు ఏం చేస్తారు, ఆ పువ్వుల్లో ఉన్న ఆ మధుని ఆస్వాదిస్తారు కదా, తేనెని తాగుతారు. సో ఇక్కడ కూడా కృష్ణ తాలూకా ఒక సెల్ఫిష్ రీజన్ ఉందన్నమాట. వాళ్ళు అలా ఆనందిస్తూ ఉంటే వాళ్ళ ఆనందంగా ఉన్న ఆ మొహాల్ని చూసి తనకి ఆనందంగా ఉందన్నమాట. సో వాళ్ళంతా హ్యాపీగా, నాకు ఒక పాట గుర్తొస్తుంది, తెలుగు పాట, అంటే ఎక్కడిది నాకు అడగొద్దు ఎవరు పాడరు అంతే, సంథింగ్ అంటే చిన్నప్పుడు కొన్ని మనం పాడింది వినింది నేర్చుకున్నది జీవితం అంతా మర్చిపోము, అది మళ్ళీ 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 మనకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకోసం చిన్నపిల్లలకి వెట్ సిమెంట్ అంటారు. వెట్ సిమెంట్లో మనం ఏదైనా ముద్రిస్తే అది ఇంకా అలా అయిపోతుంది అన్నమాట. సో చిన్నప్పుడు ఒక పాట, మధురమైన నీ మురళి మళ్ళీ మళ్ళీ మ్రోహించు, అంటే అది గోపికలు కృష్ణుడితో అంటున్నారనమాట, మధురమైన నీ మురళి మళ్ళీ మళ్ళీ మ్రోహించు, మూడు వారిన హృదయంలో అమిత ప్రేమ రగలించు. మూడు వారిన హృదయంలో అంటే డల్ అయిపోయిన హృదయమే కదా, అమిత ప్రేమ రగలించు. సో ఆ గోపికాలకి కృష్ణ తాలూకా వేణులోనే ఆనందం. సో ఇక్కడ అదే అంటున్నారు ఆది శంకరాచార్య అనమాట. సో ఆ మురళి కావాలని ఆయన వాహిస్తారు, అండ్ అప్పుడు ఆ గోపికలు చాలా ఆనందిస్తారు, అప్పుడు ఆయన దాన్ని ఆస్వాదిస్తారనమాట. సో ఇప్పుడు ఇదంతా వినినప్పుడు, ఇలా పాటలు వినినప్పుడు మనకేమనిపిస్తుంది, మామూలుగా ఎవరికైతే కృష్ణ ఎవరు తెలియదు, ఈ కొంచెం ఈ రొమాంటిక్గా సాంగ్స్ వింటే ఆహా ఇదేదో హాలీవుడ్ బాలీవుడ్ మూవీలాగా ఉంది, అదేదో రోమియోలాగా ఉన్నారు చాలామంది గర్ల్స్ అలా. సో అందు గురించి హెచ్చరించడానికి ఎక్స్క్యూజ్ మీ సార్, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో, అందుకోసం మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఇమీడియట్గా అంటారనమాట, రమా శంభు బ్రహ్మ పతి గణేశ చీతపాదు. ఇదేం మామూలు మీ షారుఖ్ ఖాన్ అలా హీరో ఏం కాదు, హై ప్రొఫైల్ పర్సన్. ఇక్కడ అమరపతి ఎవరైతే అమరావతి తాలూకా, అమరావతి అంటే ఏ అమరావతి అంటే పైన, మళ్ళీ మీరు అందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. అమరావతి తాలూకా పతి అంటే ఇంద్రుడు, ఇంద్రుడు, గణేశుడు, శంభు, రమాపతి, లక్ష్మీపతి, లక్ష్మీదేవి ఎవరికైతే పూజిస్తున్నారో ఆయన గురించి మాట్లాడుతున్నానండి. నార్మల్ ఏదైనా హీరో హీరోయిన్ గురించి నేనేం మాట్లాడట్లేదు అని ఆయన హెచ్చరిస్తున్నారనమాట. సో అలాంటి దేవాది దేవుడికి ఎవరైతే ఆ వృందావనంలో ఆ యమునా తటం దగ్గర వేణు వాయిస్తూ గోపికల్ని ఆనందం పరుస్తూ వాళ్ళొక ఆనందమైన ఒక ఆనందంగా ఉన్న వాళ్ళొక మొహాల్ నుంచి ఆనంద ఆస్వాదిస్తూ ఒక తేనెతీగలాగా ఎవరైతే ఉన్నారు, ఎవరైతే ఇంతమంది దేవతల దగ్గర పూజించబడతారో అలాంటి జగన్నాథ స్వామికి నా ఒకటే ఒక ప్రార్థన, ఏంటిది, జగన్నాథ స్వామి నయన పాథగామి భవతు మీ, ఓ జగన్నాథ స్వామి నయన పథగామి, నయన్ అంటే కళ్ళు, నా దృష్టి, నా దృష్టి గోచర అంటే నువ్వు నాకు కనిపించు అంతే, ఎల్లప్పుడూ నువ్వు నాకు ఎదురుగా కనిపించాలి, నా పథంలో నువ్వు ఉండాలి, లేదా నా కళ్ళు ఎక్కడెక్కడ వెళ్తే నువ్వే కనిపించాలి, లేదా ఏది చూస్తే దాంట్లో నువ్వే కనిపించాలి, ఎక్కడైనా నేను నిన్నే చూడాలి అని చెప్తున్నాను. నువ్వెప్పుడు నా హృదయంలో, అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి, బహిరంగంగా శారీరకంగా స్వామిని చూడడమే కాదు, నువ్వు ఎల్లప్పుడు నా హృదయంలో కూడా నువ్వే ఉండాలి స్వామి అని అంటున్నారనమాట. సో దిస్ ఇస్ ఏ వెరీ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. గోపికలు కూడా దీని గురించి గోపిగీతలు మనం చూస్తాము, ఎంతలాగా భగవంతుడికి అదే ప్రార్థిస్తారు, ఎప్పుడైనా నిన్ను చూడాలని ఉంది, ఎందుకు నిన్ను చూడాలని ఉంది, నీ యొక్క నిన్ను చూస్తే మళ్ళీ పునర్జన్మము ఉండదు, నిన్ను చూస్తే అభయం వస్తుంది, అభయం దొరుకుతుంది. మనం కుంతిదేవి యొక్క స్తుతిలో కూడా కుంతిదేవి అంటారు, మాకు బాలేనప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు నువ్వు మా దగ్గర ఉన్నావు, ఎప్పుడైతే సమస్యలన్నీ పోయాయి నువ్వు వెళ్ళిపోతున్నావు, కానీ అలాంటప్పుడు మళ్ళీ మళ్ళీ సమస్య రావడమే మంచిది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ సమస్య వస్తే నిన్ను చూడగలుగుతాం, అండ్ నిన్ను చూస్తే పునర్జన్మం ఉండదు. సో ఇక్కడ ఆ భావం అనమాట, గోపికలు కూడా గోపిగీతలు ఆ భావాన్ని ప్రకటిస్తున్నారనమాట. ఎప్పుడైతే మనం కృష్ణుని చూస్తాము, కృష్ణుడు ఒక శరణాగతి తీసుకుంటాము, కృష్ణుడు మనం దీవిస్తాము, అప్పుడు మనకి అభయం దొరుకుతుంది. ఎప్పుడైతే భగవంతుడు మనం దర్శనం చేస్తున్నామో అన్ని రకాలమైన భయాలు పోతాయి. ఇప్పుడు భయం అంటే మీరు అనుకోవచ్చు మెటీరియల్ కెలామిటీస్, అంటే మా జీవితంలో ఏమీ హెల్త్ ప్రాబ్లం రాదు, మనీ ప్రాబ్లం రాదు, రిలేషన్షిప్ ప్రాబ్లం రాదు. కానీ భక్తులు అదే కాదు, భక్తులు రెండు రకాలమైన ప్రొటెక్షన్ లేదంటే రక్షణ భగవంతుడి దగ్గర అడుగుతారు. అదేంటంటే మాయా నుంచి రక్షణ, అదేంటంటే పునర్జన్మం నుంచి రక్షణ, అదేంటంటే మళ్ళీ ఇంకొక తల్లి గర్భంలో నేను ప్రవేశించకూడదు. మీరు చూస్తే గోపికలో కూడా గోపిగీతలో ఒక పదం ఉంది,
విరాచితా భయం వ్రేష్మి ధూర్యతే చరణమీయుషా సంశ్రితే భయాత్ కరసరోరుహం కాంతకామదాం శ్రీశసి దేహి శ్రీకరాగ్రహం.
చెప్తున్నారు శిరసి దేహిన శ్రీకరాగ్రహం, మీ చేతులు నా తల మీద పెట్టండి, పెడితే ఏమవుతుంది, విరచిత అభయం వృష్ణి ధుర్యతే అభయం దొరుకుతుంది. గోపికలకి ఏంటి భయం, బకాసురు అఘాసురు నుంచి భయం కాదు, మళ్ళీ నీ విరహం వద్దు, మళ్ళీ నువ్వు మాకు దూరం అవ్వకూడదు, మళ్ళీ జన్మం వద్దు, మళ్ళీ నీవు లేకుండా బ్రతుకు వద్దు, మేము ఎప్పుడు నీతోనే ఉండాలన్నమాట. సో భక్తులు కూడా అదే కోరుకుంటారనమాట. భక్తులకి ఈ భౌతిక ప్రపంచంలో నా శరీరానికి ఏమవుతుంది అది బెంగ కాదు, నేను ఒకవేళ భక్తి జీవితం నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతానేమో, నేను మళ్ళీ ఒక సాధారణ కర్మిలాగా, ఒక సాధారణ లాగా భౌతిక ప్రపంచంలో నివసించిన వాళ్ళలాగా అయిపోతాడేమో, అది భక్తులు ఒక భయం. దయచేసి నన్ను ఎప్పుడు దూరం చేయొద్దు, భక్తిలో నన్ను ఎప్పుడు ఉంచండి స్వామి అని, అది భక్తులు ఒక భయం అన్నమాట. సో ఇక్కడ చైతన్య మహాప్రభు అదే అంటున్నారన్నమాట, ప్రియతమ అంటే చైతన్య మహాప్రభు ఒక భావం, ఎల్లప్పుడూ ఓ స్వామి నా ఎదురుగా మీరు ఉండండి. భగవంతుడిని భక్తులు చూడడం అండ్ భగవంతుడు భక్తుల్ని చూడడం రెండు చాలా ఇంపార్టెంట్. అందుగురించి చూడండి, ఎప్పుడైనా పెద్దవాళ్ళు అంటారు టెంపుల్కి వెళ్ళారంటే భగవంతుడు ఒక దర్శనం అయిన వెంటనే కొంతసేపు కూర్చోమంటారు. కూర్చోవాలి, ఎందుకు కూర్చోవాలి, దానిలో చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, కూర్చుంటే ఏదైనా ఒక మంచి మాటలు వింటాము, పూర్తిగా ఒక గంట సేపు వినకపోయినా ఒక 10 నిమిషాలు వినా ఏదైనా మనకి జీవితంలో ఉపయోగపడుతుంది. ఒకటి, ఎక్కడైతే పూర్వంలో టెంపుల్స్ కట్టారో అదంతా చక్రాస్ అన్నమాట, చాలా ఎనర్జీ పాయింట్స్ అన్నమాట. అక్కడ మనం కూర్చుంటే మన హార్మోన్స్ కూడా కూల్ అయిపోయి మన చక్రాలు ఓపెన్ అయిపోయి మనకి పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకొక కారణం ఏంటంటే సాధు సంఘ, మనం అక్కడ వెళ్తే భక్తులు ఒక సాంగత్యము, భక్తులు ఒక వైష్ణవాల్ని దర్శించడం, వాళ్ళని చూడడం, ఏదైనా మంచి నేర్చుకోవడం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే భగవంతుడిని చూస్తామో, ఓకే ఇస్కాన్ టెంపుల్స్లో మన అదృష్టం బాగుంది, మనం నిదానంగానే మంచిగా చూడొచ్చు, కానీ కొన్ని టెంపుల్స్లో ఏంటంటే కొంచెం జరగండి జరగండి ఉంటుంది, సో మనం అంతలాగా చూడలేము. సో బయటికి వెళ్ళి కూర్చొని మళ్ళీ స్మరించాలి, ఆ దేవాది దేవుడు ఒక రూపాన్ని, ఒక అర్చ విగ్రహాన్ని నేను చూశాను కదా, ఆయన ఎలా ఉన్నారు, నేను గుర్తు తెచ్చగలుగుతున్నానా లేదా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనమైతే భగవంతుడిని చూసాము, భగవంతుడు కూడా మనకి చూడాలి, అందుకోసం కొంతసేపు ఉండాలి టెంపుల్లోనే. వచ్చి వెంటనే హుండీలో డబ్బులు వేసి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోకూడదు, కొంతసేపు అలా ఉండాలి. ఎందుకంటే మనం భగవంతుడిని చూస్తున్నాం బాగానే ఉంది, భగవంతుడు ఎప్పుడైతే మనకి చూస్తారో అప్పుడు స్టార్ట్ అవుతుంది ఒక ఏంటంటే దెన్ బిగిన్స్ ద స్టోరీ, అప్పుడే ఆ లవ్ స్టోరీ బిగిన్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ఒక ఈ క్షణం ఆయన మనకి చూడడం, ఇట్ బ్రింగ్స్ గుడ్ ఫార్చ్యూన్ అంటే తత్రేయ ఉపనిషద్ ఉంది, ఆ ఉపనిషద్లో తైత్రేయ ఉపనిషద్లో ఒక క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో దాంట్లో ఒక క్వశ్చన్ ఉంది, ఈ సృష్టిని ఎలా చేయడం జరిగింది, లేదంటే ఈ సృష్టి ఎలా అయ్యింది, దాని ఆన్సర్ ఒక 1 లైన్, స ఐక్షితం అంటే భగవంతుడు చూశారు అయిపోయింది, ఈ ప్రకృతి అంతా మేనిఫెస్ట్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అంటే అలా ఆన్సర్స్ ఉన్నాయన్నమాట. సో భగవంతుడు ఒక్క ఈ క్షణంలో ఎంత శక్తి ఉందంటే ఆయన చూపు మాత్రముతోనే ఈ మొత్తం ప్రపంచం సృష్టి అవుతుంది. ఆయన ఏం చెయ్యట్లేదు, చేతులతో కాలుతో కాదు, జస్ట్ ఈ క్షణం చూస్తున్నాం, చూస్తున్నారు సృష్టి అయిపోతుంది. సో ఎవరి చూపు వల్ల మొత్తం ప్రపంచమే సృష్టి అయిపోతే ఆయన చూపు వల్ల మన హృదయంలో కూడా భక్తి సృష్టి అయిపోవచ్చు. అవదా, ఎక్కడైతే అవుతుందా, అవుతుందా, అవదు అనే ఆప్షన్ ఇవ్వట్లేదు. ఎస్ ఆర్ ఎస్, నో ఆప్షన్ లేదు మనకి. ఎస్ అవుతుంది. ఎవరి క్షణంతో సృష్టి అయిపోతే మన హృదయంలో ఎందుకు భక్తి సృష్టి అవ్వదు? అండ్ అలానే కాదు, మనకి కాళీయ లీలలో గుర్తుంటే ఎప్పుడైతే ఆ కాళీయ దహ దగ్గర ఈ గోప బాలకులు వెళ్ళి నీళ్లు తాగేస్తారు, ఆ యమునా నది యొక్క నీళ్లలో విషం ఉంది, అప్పుడు అక్కడికే అక్కడ వాళ్ళందరూ చనిపోతారు, ఆ లోపల కృష్ణుడు వెనక నుంచి వస్తారు, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తారు, ఈ క్షణం వాళ్ళ వైపు చూస్తారు, చూసిన వెంటనే ఏమవుతుంది, వాళ్ళందరూ మళ్ళీ సజీవనంగా తయారైపోతారు. సో భగవంతుడు ఆయన ఒక ఈ క్షణం ద్వారా ఏం చేశారు, ఇమీడియట్గా ఉన్న విషాన్ని తొలగించేశారు, నాశనం చేశారు. సో ఎవరు ఒక చూపు వల్ల ఆ కాళీయ పాము తాలూకా విషమే నాశనం అవుతే మన అనర్థాలు నాశనం అవదా, అవుతుందా, అవుతుందా, అవుతుంది అంతే. సో ఆయన ఒక చూపు వల్ల సృష్టి అవుతుంది, ఆయన ఒక చూపు వల్ల నాశనం అవుతుంది, మళ్ళీ ఒకటి మధ్యలో ఏం మిగిలిపోయింది, మెయింటెనెన్స్. ఆయన హీఈస్ ది ఏం చెప్ క్రియేటర్, మెయింటైనర్ అండ్ డిస్ట్రాయర్. ఆయన భక్తిని సృష్టించగలుగుతారు, ఆయన మనలో అనర్థాన్ని నాశనం చేసేయగలుగుతారు, అలానే మన భక్తిని స్థిరంగా ఉంచగలుగుతారు కూడా. ఆ సామర్థ్యం భగవంతుడిలో ఉంది. భగవంతుడు కళ్ళు ఏంటి, ఈ జగన్నాథ స్వామి రెండు కళ్ళు మనం చూస్తున్నామా, ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. సో దీని ప్రూఫ్ ఏంటి, బ్రహ్మ సంహిత 5.52 అక్కడ ఏమంటున్నారు, యచ్చక్షురేశ సవిత సకల గ్రహాణ రాజా. సకల గ్రహానికి రాజా ఎవరు, సూర్యుడు. ఆ సూర్యుడు ఎవరు, ఎవరు ఒక డైరెక్షన్ మీద పనిచేస్తున్నారు, దేవాది దేవుడు గోవిందమాది పురుషం తమహం భజామే, గోవిందం ఆది పురుషం, ఆయన ఒక డైరెక్షన్ వల్ల. సో మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, కృష్ణుడు. సో ఎవరైతే సకల గ్రహాన్ని మెయింటైన్ చేయగలుగుతారో, ఆయన మన భక్తిని మెయింటైన్ చేయలేరా, ఆయన మన కుటుంబాన్ని మెయింటైన్ చేయలేరా, ఆయన మనకి మనకేం ఇవ్వలేరా, మనకి ఆ మాత్రం ఆయన మీద నమ్మకం లేదా, మొత్తం సృష్టి చేసిన వాళ్ళు మనకి భక్తి సృష్టి చేయగలుగుతారు, కాళీయ ఒక పామ విషాన్ని నాశనం చేసిన వాళ్ళు మన అనర్థాన్ని నాశనం చేస్తారు, మొత్తం సృష్టినే ఆయన కాపాడుతుంటే మన ఎందుకు కాపాడరు. సో అది అన్నమాట భగవంతుడు తాలూకా ఈ క్షణంలో ఆ ఒక్క శక్తి ఉంది. సో ఆ ఈ క్షణం ఒక ప్రభావం మన మీద పడాలంటే కొంతసేపు కూర్చోవాలి, మనకు వచ్చిన వెంటనే పరిగెత్తకూడదు అనమాట, అలా బిజీ బిజీగానే. భగవంతుడి ముందు మనం ఏం విఐపీస్ కాదు, రావాలి, కూర్చోవాలి, ఒక ఆదివారం ఒక్క పూట గంట సేపు కూర్చొని భగవంతుడిని చూడాలి, ఆయన మనకి చూడాలి, అవకాశం ఆయనకి ఇవ్వాలి. మీరు జగన్నాథ స్వామి యొక్క కళ్ళు చూడండి అందరూ, ఆ కళ్ళు ఎలా ఉంది, ఇలా రౌండ్గా ఉంది, తర్వాత లోపల ఏముంది, బ్లాక్గా ఉంది. సో రెడ్ లైన్ ఉంది, వైట్ ఉంది, బ్లాక్ ఉంది. ఆ బ్లాక్ ఏంటంటే నాశనం చేస్తుంది, ఏంటి మనలో ఉన్న అనర్థాలు అనమాట. ఆ వైట్ ఏంటంటే అమృత తుల్యం, అమృతాన్ని ఇస్తుంది మనకి, భక్తి చేయడానికి రుచిని ఇస్తుంది అనమాట అమృతం, మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ రెడ్ అనేసరికి ఏంటి, మనకి ప్రేమాన్ని, కృష్ణ ప్రేమాన్ని మనకి ఇస్తుంది. అది జగన్నాథ స్వామి యొక్క రూపం. జగన్నాథ స్వామి యొక్క రూపం కూడా చూస్తే చాలా ప్రత్యేకంగా ఉంది. కృష్ణ ఒక చేతుల్లో వేణు ఉంది, శ్రీరాముడు ఒక చేతుల్లోనే బాణం ఉంది, ఇంకా అందరూ చైతన్య మహాప్రభు ఒక చేతుల్లోనే కమండలం. ఇందాక మనం పాడాం కదా కమండలం, ఆయన దగ్గర ఒక కమండలం ఒక లాఠి ఉంది. కానీ జగన్నాథ స్వామి చేతులు ఇలా భక్తుల్ని ఆలింగించడానికి ఆయన ఎప్పుడు తయారుగా ఉన్నారు. ద మోస్ట్ మెనిఫిషియంట్, ద మోస్ట్ మర్సిఫుల్ ఫార్మ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ జగన్నాథ స్వామి అన్నమాట. అండ్ ఆయన కళ్ళు ఒకటి చూస్తే చాలా పెద్దగా ఉంది, ఐలిడ్స్ లేదు, అంటే ఎప్పుడు కళ్ళు మూసుకోరు. అంటే కృష్ణుడికైనా చూడండి కనీసం ఐలిడ్స్ కనిపిస్తున్నాయి, మరి ఎప్పటికైనా మేబీ ఒకసారి ఐస్ క్లోజ్ చేయొచ్చు, కానీ జగన్నాథ స్వామికి ఐస్ క్లోజ్ చేసే అవకాశం కూడా లేదు, ఎప్పుడు ఓపెన్. అండ్ కృష్ణ తాలూకా కళ్ళు ఏంటంటే కమలలోచన, కమలలోచన అంటే ఇటు చూడగలుగుతారు ఇటు చూడగలుగుతారు, కానీ ఈయన కళ్ళు చూస్తే రౌండ్గా ఉంది, ఎవరిని మిస్ అవ్వరు, పైన కింద అన్ని రకాలుగా అన్ని లోకాల్లో ఉన్న అన్ని జీవులపైన ఆయన ఒక కృప కరుణ కటాక్షాలు ఆయన పంపించగలుగుతారు. అండ్ పెద్దగా ఉండడం వల్ల అందరినీ ఆయన చూస్తారన్నమాట. మేబీ కృష్ణుడు ఒకవేళ మేబీ ఒక్కొక్కసారి మనం ఇలా నిలబడినప్పుడు ఆయన బ్లింక్ చేసినప్పటికైనా, కానీ జగన్నాథ్కి బ్లింక్ చేసే కూడా అవకాశము లేదు. అండ్ అదే కాదు, జగన్నాథ స్వామి యొక్క ఐజ్ ఎలా ఉందంటే, నిన్న సైన్స్ ల్యాబ్లో ఉంటుంది ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఏంటంటే, ఏదైనా చిన్నది ఉంటే మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ చూస్తే అది పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. అలా జగన్నాథ స్వామి ఏం చేస్తారు, ఆయన ఒక స్వభావం ఏంటంటే, మనం ఏదైనా చిన్నగా ఏదైనా చిన్న సేవ కూడా ఆయనకి చేస్తే ఆయన దాన్ని పెద్దగా అనుభవిస్తారన్నమాట. అమ్మ చాలా సేవ చేశాడు, చాలా సేవ చేశాడు, నేను తన్ను కాపాడుకోవాలి, నాకు చాలా సేవని అందించారు. కానీ ఒకవేళ ఏదైనా తప్పు చేస్తే అప్పుడు ఆ జగన్నాథ స్వామి మారిపోతారు. ఎవరిలాగా మారిపోతారు, బాలాజీలాగా మారిపోయి ఐస్ క్లోజ్ చేసి నామం పెట్టేస్తారు, నాకు ఏమీ కనిపించట్లేదు, బాలాజీ యొక్క రూపం ఏమిటి, అలానే ఉంది కదా, వాట్ ఈస్ దట్ వర్డ్స్, కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల లతలో కమలాయతలో జనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. వెంకటేశ్వర స్వామి ఇంకా అంతే. సో మంచి చూడాలన్నప్పటికీ జగన్నాథ రూపంలో మారిపోతారు, లేదంటే వెంకటేశ్వర స్వామి రూపంలో మారిపోతారు. సో ఎనీవే, భగవంతుడు ఒక స్వభావమే అలా ఉంది. ఎందుకంటే మన భగవంతుడు తాలూకా పిల్లలు. ఎలా అయితే మా గుజరాతీల్లో ఒక సామెత ఉంది, దాన్ని మళ్ళీ గుజరాతీలో చెప్పిన మీకు అర్థం అవ్వదు. ఒక కాకికి తన పిల్ల అందంగా ఉంటుంది అంతేనా, మనకి ఇది కాకిలాగుంది అని అనుకోవచ్చు, కానీ కాకికి కాకి పిల్ల చాలా ఇష్టం, ఎంత అందంగా ఉంది అని అనుకుంటారు కదా. అలానే మనం కాకిగా ఉన్నప్పటికైనా మనం కృష్ణుడి తాలూకా పిల్లలు. సో కృష్ణుడికి మనం అందంగానే కనిపిస్తాం, మనం ఎలా ఉన్నా కూడా నా భక్తుడు చాలా బాగున్నాడు అని అలానే అనుకుంటారన్నమాట. సో తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే, వాళ్ళ అబ్బాయి ఒక పెద్ద రాస్కల్గా ఉన్నప్పటికైనా పర్వాలేదు పర్వాలేదు అని అనుకుంటారు, బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు. అలా కృష్ణుడు కూడా మనం ఎంత యూజ్లెస్గా ఉన్నా కూడా కృష్ణుడు అలా అనుకుంటారు, పర్వాలేదు పాపం ప్రయత్నిస్తున్నాడు, చేస్తాడు, చేసేస్తాడు. సో మన గురువులకి కూడా అలానే ఉంటుంది, మనం ఎంత అధముగా ఉన్నప్పటికైనా చేసేయగలుగుతాడు చేసేయగలుగుతాడనే ఒక ఇది ఉంటుంది. అలానే కృష్ణుడికి ఆ ప్రేమ ఉంటుంది వాళ్ళ భక్తుల పైన అనమాట, చేసేస్తాడు పర్వాలేదు కొంచెం అవకాశం. నాకు ఒక ఇది చెప్పాలి, కథ గుర్తొస్తుంది, జరాసంధు ఎప్పుడైతే జరాసంధ వధానికి వెళ్ళారు భీముడు, మీకు మీలో ఎంతమందికి జరాసంధ కథ తెలుసు, అయ్యో బాబోయ్ ముగ్గురే. అయితే ఈ జరాసంధ తాలూకా నాన్నగారికి పిల్లలు లేరు. పిల్లలు లేనప్పుడు ఆయన అడవిలో వెళ్ళి ఒక ఋషిని బాగా సేవని అందిస్తే చివరిలో ఆ ఋషి, బాబు నువ్వు నాకు ఎంత చక్కగా సేవని అందిస్తున్నావు, నీకేం కావాలంటే ఏం లేదు, నాకు జీవితంలో అన్నీ ఉన్నాయి, కాకపోతే నేను ఒక రాజా అనేసరికి కొడుకు ఉండాలి, కానీ నా కొడుకు లేదు. సో ఎవరు ఆ రాజ్యం తర్వాత పరిపాలిస్తారు, అదే ఒక్క నాకు కొంచెం ఆందోళనగా ఉంటుంది అంటే, అంతేనా అది చాలా చిన్న విషయం అని ఒక ఫ్రూట్ తీసుకొని ఒక తన చేతిలో పెట్టేసి, ఇగో ఈ పండు పండు అంటారు, ఈ పండు వెళ్ళి మీ భార్యకి ఇవ్వు, వెంటనే మీకు కొడుకు పుడతాడనమాట. కాకపోతే తనకి తెలియదు ఇతనికి ఇద్దరు భార్యలు ఉన్నారని, ఒక పండు ఇచ్చేసారు. ఇతను ఏంటంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు మొహాలు చూసేసి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చినా కూడా మళ్ళీ నాకే అంటే ఫైటింగ్ అయిపోతాయి, దాని బదులు ఇద్దరికి హాఫ్ ఆఫ్ ఇచ్చేద్దామని హాఫ్ ఆఫ్ ఇచ్చేసారు. హాఫ్ ఆఫ్ ఇస్తే ఇద్దరికి హాఫ్ ఆఫ్ పిల్లలు పుట్టారు, ఒకరికి ఈ హాఫ్ ఒకరికి ఈ హాఫ్. ఈ హాఫ్ ఆఫ్ పిల్లలు పుట్టినప్పటికీ అందరు ఇదేంటి వీళ్ళు రాక్షసుల్లాగా ఉన్నారని బయట వాళ్ళ ప్రజలందరికీ తెలుస్తుందని ఎందుకు వాళ్ళకి తెలియపరచాలి, బాగుండదు ఈ రాణీలేంటి అంటే, ఆ రోజుల్లో ఏంటంటే ఒక రాణి అయినా కొడుకుల్ని జన్మించగలితే ఆవిడని చాలా గొప్పగా చూస్తారు. అంటే వాళ్ళు తప్పు కాదు, ఇది మన శాస్త్రంలో ఉండే, అంటే ఎవరైనా ఎవరికైనా కొడుకులు పుడితే వెరీ ఫార్చునేట్ లేడీ అంటారన్నమాట, మేబీ లైక్ వెరీ లక్ష్మీదేవి లాగా అనుకుంటారు. సో ఇది నా రాణి గురించి వీళ్ళందరూ తప్పుగా ఆలోచిస్తారు, ఇదేంటి ఇలాంటి పిల్లలు పుట్టారని, పుట్టిన వెంటనే చనిపోయారు చనిపోయారని మొత్తం రాజ్యంలో చెప్పేసి ఈ హాఫ్ ఆఫ్ పిల్లల్ని ఏంటంటే అడవిలో పడేశారు. ఇంకంతే, ఎవరికి ఎందుకు చెప్పాలి అని అక్కడికి మ్యాటర్ క్లోజ్ అయిపోయింది. కానీ ఆ అడవిలో ఏంటంటే జరా పేరు మీద ఒక రాక్షసి ఉంది, ఆవిడ అలా వెళ్ళిపోతూ ఉంటే ఆవిడకి అంటే ఆవిడ కోసం సువాసన అని చెప్పొచ్చు, ఆ హ్యూమన్ ఫ్లెష్ అనమాట, ఆహా ఎంత ఎంత మంచి వాసన వస్తుందని చూసి ఈ రెండు పట్టుకుంటే, ఎప్పుడైతే రెండు ఇలా చేతులు పట్టుకుని ఇలా తిందామంటే అది జోడించారు. అంటే ఇద్దరు సేమ్ పాట కదా, ఒక పళ్ళు తాలూకా ఇద్దరు జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి చేతిలో వచ్చి ఏడుస్తున్నాడు బాబు. ఏడుస్తే ఈవిడ యొక్క రాక్షసి ఉన్నప్పటికైనా ఆవిడకి దయా పుట్టి, అయ్యో నేను ఎందుకు ఆ చిన్న బాబుని చంపేయాలని రాజాకి వెళ్ళి ఇచ్చింది అనమాట. అప్పుడు రాజాకి అర్థమైపోయింది. అప్పుడు రాజా అన్నారన్నమాట, జరా నువ్వు నాకు చాలా అంటే నమిత నాకు చాలా హెల్ప్ చేసావు, సో ఈ గుర్తుగానే నా అబ్బాయి పేరు నీ పేరు మీద జరాసుం జరాసంద. ఎవరైతే సంధి అంటే హిందీలో జాయినింగ్ అనమాట, సో ఎవరికైతే జరా కలిపారు తన పేరు జరాసంద. ఇప్పుడు ఈ జరాసంద చాలా పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే ఆ రోజుల్లోనే కంస గురించి ఎవరో తనకి చెప్తే ఈ కంసుడు చాలా పవర్ఫుల్గా ఉన్నారంటే జరాసంద ఏం చేశారంటే మథుర నగరిలోని వర్షం కురిపించాడు. ఏంటి వర్షము? నీళ్ళతో కాదు, ఏనుగులు వర్షం. ఏనుగులు వర్షం పంపించాడు ఆ కంసని చంపడానికి. కానీ కంస ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే ఆ ఏనుగులు వర్షంలాగా వస్తే చేతుల్లో ఏనుగులతో ఆడేసి ఏనుగుల తాలూకు తొక్క తీసి, తొక్క అంటారు తోక, ఆ తోక తీసుకుని ఇలా 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 చేసి ఇలా ఫ్లయింగ్ డిస్ లాగా ఆడుకున్నాడు అనమాట. సో అప్పుడు తనకి వెనుక తిరిగి ఆ ఏనుగులు ఇలా పడేస్తూ ఉంటే డిస్క్ లాగా, అప్పుడు మినిస్టర్స్ అడిగారు ఏంటి అంటే ఆ కంస మహారాజు ఇలా ఆడుతున్నారు, మీరు పంపించిన వర్షంతో ఇలా పంపిస్తే అప్పుడు అన్నారు, అయితే దీంతో ఫైటింగ్ చేయలేము. సో పొలిటికలీ ఏం చేస్తారంటే వాళ్ళు ఫైట్ చేయకపోతే ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. రెండే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, లేదంటే ఫైటింగ్ లేదంటే ఫ్రెండ్షిప్. అప్పుడు వెంటనే ఏంటంటే కంస మహారాజుకి ఒక మెసేజ్ పెట్టేసి, మీరు చాలా బలశాలిగా ఉన్నారు మా అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటారా అని అస్థి ప్రాప్తి ఇద్దరు అమ్మాయిలకి పంపించి కంసతో మ్యారేజ్ చేసేసి కంసకి అల్లుడుగా చేసేసాడు. ఇప్పుడు నాకు హ్యాపీ, అల్లుడు కదా ప్రొటెక్ట్ చేసుకుంటాడు నాకని. కానీ ఆ తర్వాత ఏమైంది, మన కృష్ణుడు వెళ్ళి కంస మహారాజ్ని చంపేశారు. చంపేస్తే వీళ్ళిద్దరు విధ్వగా విడోస్గా తయారయ్యారు. విడోస్గా తయారైతే జరాసంధ అనుకుంటే నేను కృష్ణుని వదలను, నా అమ్మాయిలకి ఇలా చేశారు నా అల్లుడిని చంపేశారని జరాసంధ కృష్ణుడి మీద దాడి చేశారు. సో మనకి తెలుసు 18 సార్లు దాడి చేశాడు, ఓడిపోయారు, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కృష్ణుడు కృష్ణ బలరాం పారిపోయారు, అందుకోసం వాళ్ళకి ఏంటంటే ఆ పేరు కూడా వచ్చింది కదా, ఎవరైతే పారిపోయారు ఆ రణస్థలం నుంచి, అంటే ఎక్కడైతే ఫైటింగ్ అవుతుంది అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. మళ్ళీ వాళ్ళు ద్వారక స్థాపించారు, అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, జరాసంధ యుధిష్ఠిర మహారాజ్కి ఇబ్బంది పెడుతున్నారు. యుధిష్ఠిర మహారాజ్ ఎప్పుడైతే పెద్ద యాగం చేయాలనుకుంటున్నారు, ఈ యాగంలో అందరు రాజాలు తన దగ్గర వంగాలి, ఓకే మేము మీకు యాక్సెప్ట్ చేస్తున్నాం మీరే మహారాజా అంటే జరాసంధని నేను ఒప్పుకోను, రండి నాతో ఫైట్ చేసుకోండి నేను ఒప్పుకోను. ఇప్పుడు ఫైట్ చేయాలంటే జరాసంతో మళ్ళీ మొత్తం ఫైట్ ఎందుకు అని కృష్ణుడు ఏమన్నాడంటే మళ్ళీ యుద్ధం చేసుకుందాం. సో అది కూడా పెద్ద స్టోరీ ఉంది, వాళ్ళు ఎలా చీట్ చేసి వెళ్తారు ఒక బ్రాహ్మణ వేషంలోనే మొత్తం మీద వెళ్ళి నీతో ఫైట్ చేసుకుంటామంటే ఆ మల్ల యుద్ధంలోనే భీముడు అండ్ జరాసంధ ఇద్దరు ఆ మల్ల యుద్ధం రెస్లింగ్ చేస్తూ ఉంటే ప్రతిసారి భీముడు చాలా శక్తివంతుడు కనుక జరాసంధి మొత్తం బాడీ టేర్ చేసేస్తున్నాడు, టేర్ చేసి ఇటు ఇటు పడేస్తున్నాడు. పడేసినప్పటికి ఏంటంటే ఎన్నిసారి పడేస్తే అన్నిసారి జాయిన్ అయిపోతున్నారు. సో 27 డేస్ ఎవ్రీ సింగిల్ డే ఫైటింగ్ చేశారు 27 డేస్. అండ్ జరాసంధ ఒక గుణం చూడండి, మొత్తం డే అంతా ఫైటింగ్, రాత్రి వచ్చి కృష్ణుడి తాలూకా సేవ చేస్తూ వాళ్ళకి ప్రసాదం పెడుతూ. ఎందుకు తెలుసా, అతిథి కదా. ఆ రోజుల్లో అంటే వాళ్ళకి శాస్త్ర జ్ఞానం చాలా ఎక్కువ ఉండేది. శాస్త్రంలో ఏం రాసి ఉందంటే మీ ఇంట్లో అతిథి వచ్చినప్పుడు ఆ అతిథికి మీరు సరిగ్గా భోజనం పెట్టలేదు, సేవ చెయ్యలేదు, వాళ్ళకి ఏదో ఒక చూపుతో చూసారు, లేదు అంటే మనసులో ఆలోచించాడు ఇతను ఎప్పుడు వెళ్తాడో ఎన్ని రోజులు ఇంకా అని అలా ఆలోచించినా కూడా నేను చెప్పట్లేదండి, నేను సూచించట్లేదు. ఉంది 5th క్యాంటోలో, మీరు ఇప్పుడు మనకు వస్తుంది 5th క్యాంటో నిత్యం బాధ సేవలో రకరకాలమైన నరకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరైతే అతిథిని ఆ చూపుతో చూస్తారో వాళ్ళకి కూడా ఒక నరకం ఉందన్నమాట. మనలో ఎంతమంది అండి ఆ నరక ప్రయాణానికి ఆల్మోస్ట్ చేసేసారు కర్మాలు, అది మీరే హ్యాండ్ రైజ్ చేయమనట్లేదు. అందుకోసము మనకి అతిథులు ఇష్టం ఉన్నా లే, అందుకోసం దాన్ని వాళ్ళని అతిథులు అంటారు. అతిథులు అంటే తిథి లేకుండా వచ్చిన అతిథులు అంటే తిథితో వస్తే చెప్పి వస్తే నో ప్రాబ్లం. అతిథితులు అంటే వాళ్ళు మనకి ఏం చెప్పలేదు, సడన్గా వచ్చేసారు. ఆ సడన్గా వచ్చిన వాళ్ళు కూడా మనం బాగా చూడాలి. సో జరాసంధకి కృష్ణుడు అంటే ఇష్టం లేదు, కానీ అతిథిగా వచ్చాడు, వచ్చాడు కనుక సేవ అందిస్తూ ఇంకేమైనా పెట్టాలా, ఇంకేమైనా భోజనం కావాలా, ఏమైనా మసాజ్ కావాలా, ఏమైనా పెట్టాలా అని సేవ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ డే చలో ఫైటింగ్ షురూ అని అలా ఫైటింగ్ చేసేవారు అనమాట. మొత్తం మీద 28th డేకి ఇంకా కృష్ణుడు అనుకున్నాడు ఇంకా ఎన్ని రోజులు టైం అయిపోతుందని కృష్ణుడు ఒక హింట్ ఇచ్చాడు. సో హింట్ ఏంటంటే వీళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తూ ఉంటే ఈసారి మళ్ళీ జరాసంధ ఒక బాడీని చీరేశాడు. చీరేసి పడేసినప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, అక్కడ ఎలా ఆడియన్స్ లాగా చూస్తున్నారు కదా ఫైటింగ్ అంతరు, అక్కడ ట్రీస్ ఉన్నాయి, ట్రీస్కి ఆకులు ఉన్నాయి, ఒక్క ఆకు తీసి చూసుకుని భీమ్ వైపు చూసేసి ఆ ఆకుని ఇలా చింపేసి ఆయన చూపిస్తుంది అనమాట, ఇలా కాదు ఇలా పడాయి, ఆపోజిట్ డైరెక్షన్ లో పడాయి. సో అది ఎప్పుడైతే ఇలా చేశారు జరాసంధకి అర్థమైంది, హింట్ ఇస్తున్నారు అనమాట. అప్పుడు వెంటనే చనిపోతున్నారు, ఎందుకంటే ఇలా పంపించినప్పుడు బాడీ ఇంకా మళ్ళీ అది జాయిన్ అవ్వదు. అప్పుడు జరాసంధ ఏంటంటే గట్టిగా కృష్ణుడిని పురుష అధమ అని పిలిచారు. అధమ అంటే ఎవరైతే పురుషుల్లో అధముడు, కానీ మామూలుగా భగవంతుడు ఒక పేరేంటి, పురుషోత్తమ ఉత్తమ. కానీ భగవంతుడు దాన్ని ఎలా తీసుకున్నారంటే, ఈ ప్రపంచంలో అందరు అధములు, ఆ అధముల్లో నువ్వు ఒక్కడే పురుషుడు. ఎంత బాగా పిలిచాడు, చలో మోక్షాన్ని ఇవ్వండి. ఇంకా ఇంకొక పాట అన్నారనమాట, బంధుహన. బంధుహన అంటే బంధు అంటే ఎవరైతే నీవాడు, హన అంటే చంపేశాడు. సో నువ్వు బంధుహన. ఎందుకు బంధుహన అంటే, ఎవరిని చంపాడు కృష్ణుడు, తన మామగారు. కృష్ణుడు తనకి మామగారు అవుతారు కదా, సో మామగారిని నువ్వు చంపావు. అలాంటి బంధుహన అంటే ఎవరైనా తన క్లోజ్ రిలేటివ్స్ని చంపతారా, కానీ నువ్వు అలాంటి వాడు బంధుహన. కృష్ణుడు ఏం తీసుకున్నాడు, ఆహా నాకు బంధుహన చెప్పారు, ఈ ప్రపంచంలో ఉన్న జీవులందరికీ బంధు ఎవరు తెలుసా, మాయా. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న మన భార్య పిల్లలు అందరూ మనల్ని వదిలేసి, ఈ శరీరం కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది, కానీ మాయా మాత్రం మనల్ని వదలదు. ఎక్కడ వెళ్ళినా, ఏ యూనిలో ఎక్కడ వెళ్ళినా మాయా మనతోనే. సో అందరికైనా మనకి సన్నిహితంగా ఉన్నది ఏంటంటే మాయా. సో అలాంటి మాయా బంధుని నువ్వు హన చంపేస్తావు, అలాంటి మనిషి నువ్వు ఆహా ఎంత బాగా చెప్పాడు, మోక్షాన్ని ప్రసాదిస్తానని అతనికి మోక్షాన్ని ప్రసాదించాను జరాసందని. నేను ఎందుకు ఆ స్టోరీకి వెళ్ళిపోయాను, మనం ఏం మాట్లాడుతున్నాం, మీ అందరి వల్లే ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు మన ఇప్పుడు ఈరోజు జగన్నాథ అష్టకమే. సో నేను చెప్తాను, కృష్ణుడు అలా అంత దయమయ్యాడు అనమాట. సో పిల్లలు తన ఈ జీవులు ఎలా ఉన్నా కూడా హీఈస్ ఇన్కేపబుల్ ఆఫ్ నాట్ లవింగ్ దెమ్, హీ ఆల్వేస్ లవ్స్ హిస్ డివోటీస్ అనమాట. ఎలా వాళ్ళని సాయం చెయ్యాలి. సో ఈ క్షణ మనం ఈ క్షణ గురించి మాట్లాడుతున్నాం. సో కృష్ణ తాలూకా ఈ క్షణ కోసం మనం కూర్చోవాలి టెంపుల్లోనే, ఆ ఈ క్షణ కోసం ఎదురు చూడాలి. కృష్ణ ఒక ఈ క్షణ మన మీద పడితే మన సౌభాగ్యం మన అదృష్టం ఆ రోజు నుంచి మొదలవుతుంది. మనం పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి మనము విముక్తులవుతామన్నమాట. సో ఇంకా మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం.
భోజే సవ్యవేణు శిరా శిశిఖి పిచ్చం కాటితాటే దుకూలం నిత్రాంతే సహ చర కటాక్షం విదధాతే సదా శ్రీమద్వృందావన వసతి లీలా పరిచాయో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు.
ఇక్కడ ఏమంటున్నారు, భుజే సవ్య. సవ్య అంటే ఎడమ చేతు, లెఫ్ట్ హ్యాండ్. సో కృష్ణుకి ఏమంటున్నారు, భుజే సవ్య వేణు, నీ ఎడమ చేతుతో నువ్వు ఏం పట్టుకున్నా వేణుని పట్టుకున్నావు. సవ్య అంటే మీరు చూడండి, అర్జున్కి కూడా ఆ కేపబిలిటీ ఉండేది, తన లెఫ్ట్ హ్యాండ్తో కూడా బాణం వేసే సామర్థ్యం ఉండేది. కనుక అర్జున్ తాలూకా పేరే ఇంకొక పేరు ఏంటంటే సవ్య సాచి. సో ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, భుజే సవ్య వేణు, మీరు చేతుల్లోని ఎడమ చేతు వేణు పట్టుకున్నారు. శిరసి సిక్కి పిచ్చం కటి తటే, మీ శిరసులో ఏముంది, ఈక. ఏమి ఈక ఉంది, నెమలి ఈక ఉందన్నమాట. అండ్ కటి తటే దుక్కులం, నడము దగ్గర పీతాంబర రంగుని బట్ట కట్టుకున్నారు. ఎందుకు ఇలా కృష్ణుడు కట్టుకుంటారంటే, కృష్ణుడు నల్లగా ఉంటారు, కానీ కృష్ణుడికి రాధారాణిని గుర్తు చేయాలంటే ఆ రాధారాణి యొక్క శరీరపు రంగు గోల్డెన్ కలర్ ఉంటుంది, పీతాంబర రంగు. సో ఆ పీతాంబర బట్ట కట్టితే ఆ కలర్తోనే రాధారాణి గుర్తు వస్తారనమాట. లైక్ ఎలా అయితే రాధారాణి యొక్క ఇది ఉంది కదా, कृष्ण कालो तमल कालो दैतो तमल भालो भाषी. బెంగాలీ లో ఒక భజన ఉంది, రాధారాణి అంటారు కృష్ణ నల్లగా ఉన్నారు, ఈ తమల చెట్టు నల్లగా ఉంది, అందుకోసం ఈ తమల చెట్టు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ తమల చెట్టును చూస్తే కృష్ణుడు గుర్తొస్తారు. అలానే కృష్ణుడికి పీతాంబరం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే పీతాంబర రంగు చూస్తే రాధారాణి గుర్తొస్తారు అనమాట. అలానే కృష్ణుడికి కదంబ చెట్టు అంటే చాలా ఇష్టం, కదంబ చెట్టు కొంచెం తెల్లగా ఉంటుంది, రాధారాణి గుర్తు చేసుకుంటారనమాట కృష్ణుడు. సో ఇక్కడ అదే అంటున్నారనమాట, భుజే సవ్య వేణు శిర శీషికి పిచ్చం కటితటే. భగవంతుడు ఒక రూపం గురించి, ఆ ఎడమ చేతుల్లో వేణు, పైన ఈక, తర్వాత నడుములో అది కట్టారు, తర్వాత నేత్రాంతే సహచర. నేత్రాంతే అంటే కళ్ళులో, సహచర, సహ అంటే తోటవాళ్ళు, చర అంటే నడుస్తున్నారు, ఎవరైతే భగవంతుడితో పాటు నడుస్తున్నారో వాళ్ళు భగవంతుడు ఒక కళ్ళులో నివసిస్తున్నారు. ఎవరు భగవంతుడితో పాటు నడుస్తున్నారు? గోపబాలకులు. గోపబాలకులు ఎల్లప్పుడూ భగవంతుడితో ఉంటారు. సో భగవంతుడు వాళ్ళని వాళ్ళు కళ్ళులో, లేదంటే ఆయన ఒక హృదయంలో, ఆయన ఒక కళ్ళులో వాళ్ళని ధరిస్తున్నారు. మీకు మామూలుగా గుర్తుంటే పూర్వంలో, ఇప్పుడు కాదు, మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అంటే కొన్ని స్టూడియోస్ ఉంటాయి అనమాట, దాంట్లో కొన్ని ఫ్యాన్సీ ఫొటోస్ అనమాట. సో కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఫ్యాషన్ ఏముండేదంటే ఇలా గాగల్స్ వేసుకోవాలి, తర్వాత ఎస్పెషల్లీ నేను చెప్తాను న్యూలీ ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు, దట్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 26 ఇయర్స్ బ్యాక్. 26 ఇయర్స్ బ్యాక్ అంటే న్యూలీ ఎంగేజ్మెంట్ ఫొటోస్కి ఆల్బమ్ తయారు చేసినప్పుడు ఆ అబ్బాయి ఒక గాగల్స్ వేసుకుంటారు, గాగల్స్లో 2 గ్లాసెస్ ఉంటారు కదా, అక్కడ అమ్మాయి ఫోటో డీటీపీ చేసి పెడతారు. అలా ఏదో సంథింగ్ సమ్ ఫ్యాన్సీ ఆల్బమ్స్ ఉండేవారు ఆ రోజుల్లో, వెడ్డింగ్ ఆల్బమ్స్లోని. సో అది వాళ్ళు పెట్టారు డీటీపీ చేసి, కానీ నిజంగానే కృష్ణ తాలూకా 2 కళ్ళల్లోనే ఆ గోపబాలకులు కనిపిస్తారు, ఎందుకంటే ఈ రియల్లీ లవ్స్ దెమ్, వాళ్ళకి హృదయంలో ఉంచుతారు, వాళ్ళు కృష్ణుడు ఒక కళ్ళులో కనిపిస్తారనమాట. మనం ఆ వేణుగీతలు ఆ ఒక వరుస ఉంది కదా, బరహా పీడం నటవరవపు కర్ణయే కరణీకరం బిభ్రిహాత్ కనక కపీసం వైజయంతీ చ మాలం రంధ్రాన్ వేణుమధర సుధయో పూర్ణయే గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రవిశాద్ గీత కీర్తే పాడుతూ ఆడుతూ ఆ గోపబాలకులు పాడుతూ ఉంటే కృష్ణుడు వాళ్ళతో పాటు వాళ్ళ భుజల్లో చేతులు వేసుకుంటూ వృందావన్లో స్వపద రమణం, ఎక్కడ చూసినా వృందావన్ ఒక్క రజ మట్టిలోని కృష్ణ తాలూకా పాద పద్మాలు ముద్రించి ఉన్నాయని ఆ పాటలో కృష్ణుడు ఒక అందం గురించి ఇలానే ఉంది. బరహ పీడం నటవరవపు, ఆయన ఒక నడిచే స్టైలు, ఆయన ఒక క్రౌన్, ఆయన కరణికారం, ఒక పువ్వు ఇక్కడ వేసుకుంటారు కరణికారం, అండ్ అధర సుధయో వైజయంతి మాల, తర్వాత ఆయన ఒక అధరం, ఒక లిప్స్ దగ్గర వేణుని పట్టుకుంటూ ఆ వేణు లోపల తేనుని పంపిస్తూ చాలా అందమైన వేణుగీతి మొత్తం ఒకరోజు మనం క్లాస్ తీసుకోవాలి, చాలా చాలా అందంగా ఉంటుంది. సో ఇక్కడ కూడా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, సహచర కటాక్షం విదధాతే సదా శ్రీమద్ వృందావన వసతి లీలా పరిచయం. సో ఇక్కడ అంటున్నారనమాట, సి చాలా మందికి ఈ క్వశ్చన్ వస్తుందనమాట, మామూలుగానే మనం ఏదైనా ట్రైన్లో అయినా ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉంటే భక్తులు చూసిన వెంటనే కొన్ని పాపులర్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే మీరు కృష్ణుడిని ఎందుకు భజిస్తారండి, అందరు దేవతల్ని ఎందుకు భజించరు, ఈ మాల ఏంటి, ఎందుకు ఇలా 24 అవర్స్ ధరిస్తారు, ఇదెందుకు వేసుకుంటారు, మళ్ళీ ఒక 15 నిమిషాలు మాట్లాడితే ఇంతమందితో ఎందుకు పెళ్లి చేసుకున్నారు కృష్ణుడు, అబద్ధం ఎందుకు చెప్పారు, వెన్నులు ఎందుకు దొంగిలించారు, ఆవునే ఎందుకు ఇష్టము, పాపులర్ క్వశ్చన్స్, ఏంటది నెమలి ఈకని ఎందుకు వేసుకుంటారు, పావురాలు ఈక వేసుకోవచ్చు కదా, ఏముంటే ప్రాబ్లం దాంట్లో, అలా ఎన్నెన్నో వాళ్ళకి ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి చాలా గొప్పగా అని, అంటే బాబు నీకేం ప్రాబ్లం దాంతో. ఓకే, కానీ ఒక్కొక్కసారి దాని గురించి ఏదో ఒక స్టోరీ చెప్పాలి వాళ్ళకి, లేదంటే వాళ్ళకి అర్థం అవుతుంది ఇదెందుకు అదెందుకు ఇదెందుకు. యాక్చువల్గానే ఆవు ఇష్టం అంటే ఆవు పాలే కదా, ఆ రోజుల్లో ఎవరు గార్దిపాలు మేకపాలు తాగేవారు కాదు, ఆవు పాలే తాగుతారు. ఇప్పుడు మనకి గీదలు అలా వచ్చాయి, కానీ అప్పుడు వాళ్ళు ఆవు పాలు తాగేవారు. ఎనీవే, సో యాక్చువల్గా దానికేం కథ అంటే, ఒకసారి కృష్ణుడు చంద్రావళి యొక్క కుంజలో వెళ్ళి వచ్చినప్పటికి చంద్రావళి అనే పేరు వచ్చేస్తుంది మాట మాటికి. సో రాధారాణితో మాట్లాడుతుంటే రాధారాణికి రాధా అని పిలిచే ముందు చంద్ర అని చెప్పేసి ఆపేస్తే రాధారాణి అన్నారు ఏంటి 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 ఇప్పుడు ఎంత పేరు చెప్పారు కదా, ఆహా నీ మొహం చూసి చంద్రుడుగా ఉంటుంది, చంద్రులాగా ఉంటుంది. నిజంగానే అలా చెప్పాలనిపించిందంటే ఆహా నా మొహం చంద్రుడిలాగా, కానీ చంద్రుడు చందమామలు అయితే మరుకులు, అయితే నా మొహంలో మరుకులు కల్పిస్తున్నాయా అని ఆవిడ ఇంకా ఏడ్చి ఏడ్చి అలా ఎందుకు చెప్పారు నాకని ఇప్పుడు కృష్ణుడు అక్కడ అనవసరంగానే చిక్కిపోయాను. అలా కాదు ఇలా ఇలా కాదు అలా అని ఇద్దరు వాదిస్తుంటే రాధారాణి ఇంకా నీతో మాటలే వద్దు అని వెళ్ళిపోతే అప్పుడు కృష్ణుడు ఏం చేశారంటే నెమిలిలాగా అంటే నృత్యం చేసుకున్నారు. ఆ నృత్యం చేసినప్పటికి అసలు ఎంత అందంగా చేశారంటే అక్కడ ఉన్న నెమిలిలు కూడా పీకాక్స్ అన్నీ వచ్చేసి కృష్ణుడితో పాటు డాన్స్ చేశారనమాట. అప్పుడు అక్కడ వర్షం కురిచింది అండ్ కృష్ణ ఎంత అందంగా డాన్స్ చేస్తున్నాడు రాధారానికి నవ్వు వచ్చేసింది అనమాట. ఆ నెమిలితోనే ఆయన కూడా ఇలా ఒక పక్షిలాగా డాన్స్ చేస్తుంటే చాలా బాగుందని నవ్వారు. సో మొత్తం అంతా అయిన తర్వాత ఇప్పుడైతే రాధారాణి అలిగి ఉన్నారు కానీ కోపం తీరింది పోయి అంతా హ్యాపీ అయినప్పుడు ఈ నెమిలిలు అంటే కృష్ణుడు మాకు అవకాశం ఇచ్చారు కనుక మాతో ఇలా నృత్యం చేశారు కనుక ప్రేమతోనే కృష్ణుడికి మేమైనా బహుమతి ఇవ్వాలి కదా అని అనుకుంటూ ఏమిస్తే బాగుందని వాళ్ళు కృష్ణుడికి ఈ యొక్క ఈకని ప్రసాదించారు, ఇగో మీరు పెట్టుకోండి అని. అప్పుడు కృష్ణుడు చాలా ఆనందించి నాకు గిఫ్ట్ ఇచ్చారు కదా ప్రేమతోనే నేను ఎప్పుడు ఉంచుకుంటాను, ఎందుకంటే కృష్ణకి గిఫ్ట్స్ చాలా తక్కువ మంది ఇస్తారు, అందరు గిఫ్ట్స్ అడుగుతారు, టెన్త్కి పాస్ అయిపోవాలి, ఐఐటీలో సీట్ రావాలి, జాబ్ రావాలి, అందరు అడుగుతారు కానీ ఇచ్చేవారు చాలా తక్కువ ఉండరు. ఇతను ఎంత నిస్వార్థంగా ప్రేమతో సి నేను ఒక్కొక్కసారి ఇది వింటుంటే నాకు అనిపిస్తుంది ఒక పక్షికి కూడా తెలుసు భగవంతుడికి ఇవ్వాలని, కానీ మనుషులుగా మనకి ఎప్పుడైనా భగవంతుడి దగ్గర తీసుకోవాలని తీసుకోవాలనే మనకి ఇది ఇది ఉంటుంది ఆ మెంటాలిటీ, కానీ ఈ పక్షికి భగవంతుడికి ఇవ్వాలని అనిపించింది. సో దానికి గుర్తుగా జీవితం అంతా భగవంతుడు దాన్ని ఉంచారన్నమాట, ఎంత ప్రేమతో ఇచ్చింది కదా అనమాట. సో ఈ భగవంతుడి దగ్గర తీసుకోవాలి తీసుకోవాలని మెంటాలిటీ మనకి ఎందుకు వస్తుందంటే మనం సరిగ్గైన మనుషులతో సహవాసం చేయట్లేదు. మనం చేసిన సాంగత్యం ఎలా ఉందంటే మనం అలా తయారైపోతున్నాం. అసోసియేషన్ ఎలా ఉంటే ఇప్పుడు ఎవరైనా తుమ్మలుతూ ఉంటే మనం కూడా ఎవరైనా ఆవలిస్తూ ఉంటే మనం కూడా ఆవలించుకుంటాం కదా. సో అదొక కంటేజియస్ లాగా ఉంటుంది. అలాగైనా మనతో తోటి వాళ్ళందరూ మన భగవంతుడి దగ్గర తీసుకోవాలి తీసుకోవాలంటే మనం కూడా ఆ ఆలోచనలో వెళ్ళిపోతాం. కానీ మనం మంచి భక్తులతో సాంగత్యం చేస్తే అప్పుడు మన ఆలోచనలు కూడా మారుస్తాయి అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనం మంచి భక్తులతో సాంగత్యం చేయాలి. భక్తుల యొక్క సాంగత్యమే మన జీవిత తాలూకా గమ్యంగా ఉండాలి. ధ్రువ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, అంబరీష్ మహారాజ్ ఎవరైతే భగవంతుడికి ముఖాముఖి చూశారో వాళ్ళు కూడా చివరిలో భగవంతుడికి ఒకటే అడిగారు మాకు భక్తులు ఒక సాంగత్యం ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు మళ్ళీ ఒక నిమిషంలో మాయమైపోతారు, కానీ భక్తులతో సహవాసం చేస్తే మీరు ఎప్పుడు మా మనసులో మా హృదయంలో విరాజులు అయి ఉంటారు. భక్తులు ఒక సాంగత్యం, భక్తులు మనకి సరిగిన జ్ఞానం ఇస్తారు. నాకు ఒక కథ గుర్తొస్తుంది, ఎలా హనుమాన్ ఎప్పుడైతే లంకకి వెళ్ళారు, వెళ్ళినప్పుడు అక్కడ ఎవ్వరు భక్తులు లేరు. సో విభీషణ్ణి చూశారు, విభీషణ్ని చూసి చాలా ఆనందించారు. సో అప్పుడు విభీషణ్ హనుమాన్ని చూసి చెప్తున్నారనమాట, నీలాంటి భక్తులు ఒక దర్శనం నాకు దొరికింది, నేను ఎంత అదృష్టవంతులు. అప్పుడు హనుమాన్ అంటారు, లేదు నీకైనా ఎక్కువ నేను అదృష్టవంతులు, ఎందుకంటే నేను భక్తి చేస్తున్నానంటే గొప్పగా ఏమి కాదు, నాకు సాధు సంఘం ఉంది, సుగ్రీవు కూడా భక్తుడు, అంగదు కూడా భక్తుడు, జాంబవాన్ కూడా భక్తుడు, నేను భక్తులతో ఉంటాను భక్తి చేస్తున్నాను, కానీ మీరు లంకలో ఉండి కూడా భక్తి చేస్తాను మరి ఎంత గొప్ప వాళ్ళు. సో అందుకోసం నాకు ఒక ప్రశ్న అడగాలని ఉంది, ఈ లంకలో ఇలాంటి పరిస్థితిలో కూడా మీరు ఒక భక్తుడుగా ఎలా నివసించగలుగుతున్నాడు. సో అప్పుడు విభీషణ్ ఒక చాలా మంచి మాట అంటారు, ఆయన అంటారు, ఎలా అయితే ఒక నాలుక జిబ్బ నాలుక మన ఒక నోటులోని ఎన్ని పళ్ళు ఉన్నాయి, పళ్ళు లోపల ఎలా బ్రతుకుతుంది, చాలా కష్టంగానే కొంచెం మిస్టేక్ చేస్తే టక్కని మన అది దాన్ని బైట్ చేసేసుకుంటాను. సో ఎంత భయంగానే ఎంత కేర్ఫుల్గా ఉండాలి. అలానే నేను కూడా లంకాలో అలా చాలా భయంతో చాలా సావధానంగా వ్యవహరిస్తున్నారు, ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా, ఎక్కడ అట్రాక్ట్ అవ్వకుండా నా భక్తి పథంలో స్థిరంగా చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. సో అప్పుడు హనుమాన్ అడిగారనమాట, సో దీని ఒక గిఫ్ట్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, మీరు ఇంత కష్టపడి ఉంటున్నారు కదా లంక లాంటి ప్రదేశంలో భక్తుల సాంగత్యం లేకుండా భగవంతుడిని మనసులో ఉంచి చివరికి మీకు గిఫ్ట్ ఏం దొరికింది, వాట్స్ యువర్ బహుమతి ఏంటి. సో అప్పుడు విభీషణ్ అన్నారు, బహుమతి మీలాంటి భక్తులు ఒక దర్శనం అవ్వడం అనమాట. సో నాకు మీలాంటి ఒక భక్తులు ఒక దర్శనం అయ్యింది, ఎవరైతే నాకు ఇంకా భక్తి మార్గంలో ముందుకి సునాయాసంగా తీసుకొని వెళ్ళగలుగుతారనమాట. సి భక్తి చేయడానికి టూ రూట్స్ ఉన్నాయి, ఒకటి లాంగ్ కట్ రూట్, ఒకటి షార్ట్ కట్ రూట్. లాంగ్ కట్ రూట్ ఏంటంటే మనం భగవంతుని పూజించాలి, ప్రార్థించాలి, జపం చేయాలి, భాగవతం చదవాలి అండ్ అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించుకోవాలి, అది లాంగ్ కట్ రూట్. సింపుల్ రూట్ ఏంటంటే ఎవరైతే భగవంతుడు ఒక భక్తి చేస్తున్నా తను సేవ చేసుకోవాలి, తను చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అవ్వాలి, ఈజీగా సింపుల్గా సునాయాసంగా భగవన్ భక్తిలో ముందుకు వెళ్ళిపోగలుగుతామన్నమాట. సో అందుకోసం విభీషణ్ అంటున్నారు, నేను చేస్తే లాంగ్ కట్గా ఉండేది కానీ నేను చేసిన కష్టానికి మీలాంటి భక్తుడిని ఇచ్చేసాడు, ఇప్పుడు ఏంటి సింపుల్ జస్ట్ మీ చేతి పట్టుకోవాలి నేను అని అలానే అయ్యింది. హనుమాన్ డైరెక్ట్గా విభీషణ్కి కృష్ణ శ్రీరాముడు తాలూకా డైరెక్ట్ సేవలో పెట్టేశారు. లేదంటే తన నంబర్ రావాలంటే చాలా కష్టం, వెయిటింగ్ లిస్ట్లో ఉండాలి, ఎందుకంటే తను రాక్షసాలు ఒక కులంలో పుట్టారు. కానీ భగవద్భక్తుల ఒక సాంగత్యం వల్ల ఒక్క నిమిషంలోనే క్యూ అంతా అంటే బ్రేక్ దర్శన్ లాగా అన్ని క్యూస్ ఆపేసి విభీషణ్కి ఫస్ట్ శ్రీరాముడు ఒక డైరెక్ట్ సేవలో పెట్టేశారన్నమాట. సో సాధు సంఘ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ అంటున్నారు భుజే సవ్య వేణు, భగవంతుడు ఒక వేణుని పట్టుకున్నారు, ఆయన ఒక నెమిలి ఈక చే ఆయన ఒక శిరస్సు మీద ఉంది, తర్వాత పీతాంబరు ఆయన కట్టారు, తర్వాత సహచర కటాక్షం ఆయన ఒక కళ్ళు లోపల గోప బాలుకులు కనిపిస్తున్నారు, అండ్ సదా శ్రీమద్ బృందావన్ ఆయన ఎల్లప్పుడూ బృందావన్ లోనే ఉంటారు, బృందావన్తోనే ఆయన పరిచయం, బృందావన్లో లీలలు చేసి అందరికీ ఆ లీలల ద్వారా ఆకర్షించి తన నిజధామంలో అందరికీ ప్రవేశం ఇస్తున్నారు. ఫ్రాంక్గా చెప్పాలంటే మనందరూ కూడా ఆ బృందావన్లో ప్రవేశం మనకి దొరికింది, ఎందుకంటే ఆయన లీలల గురించి విన్నాము, విని ఆకర్షణ అయ్యాము, అయ్యి ఇప్పుడు మనకు కూడా బృందావనం వెళ్ళాలని అనిపిస్తుంది. కృష్ణ తాలూకా లీలాలు వినకపోతే మనకి బృందావన్ వెళ్ళాలని అనిపించదు. ఇప్పటికీ కూడా 80% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాలో బృందావన్ అంటే ఆ మైసూర్ బెంగళూరు దగ్గర ఉన్న బృందావన్ గార్డెన్ అనుకుంటారు, వాళ్ళకి అసలు బృందావన్ ప్లేస్ ఏంటి కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఎవరైతే కృష్ణ లీల వింటారో వాళ్ళకి బృందావన్ మీద ఒక ఆకర్షణ అనేది పుట్టుతుంది, అప్పుడు వాళ్ళు కృష్ణ తాలూకా పర్సనల్ ధామ్లో ప్రవేశం పొందుతారు. అండ్ అఫ్కోర్స్ కృష్ణ అన్నారు కదా, బృందావన్ పరిత్యజ పాదం ఏకం నా గచ్చతి, కృష్ణుడు ఎప్పుడు బృందావన్ వదిలేసి వెళ్ళరు. సో అలాంటి ఆ ఒక బృందావన్ ధామంలో ప్రవేశం వస్తుంది ఆయన లీలా ద్వారా. సో అలాంటి జగన్నాథ స్వామికి నా నమస్కారం, అలాంటి జగన్నాథ స్వామి ఎల్లప్పుడూ నా కళ్ళు ముందు ఉండాలి. జగన్నాథ జగన్నాథ స్వామి నయన పథరామి భవతు మీ, ఆ జగన్నాథ స్వామి ఎప్పుడూ నా కళ్ళు ఎదురుగా ఉండాలి. నెక్స్ట్ దానికి వర్డ్స్కి వెళ్ళిపోదాము. మహం బోధే తీరే కన కరు చిరణిలాశిఖారే వసన్ ప్రసాదం సహజ బలభద్రనావలీనా సుభద్రా మధ్యస్థ సకల సూర సేవా వసరాదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు. సో ఇక్కడ అంటున్నారు మహా అంబోధే తీర కనుక, ఇప్పుడు చైతన్య మహాప్రభు బ్యాక్ టు జగన్నాథ్పురి వచ్చేసారు, రెండు స్టాన్జాస్ బృందావన్ గురించి మాట్లాడారు, కొంచెం ముందుకు వస్తారా, చాలామంది వెనక నిలబడి ఉన్నారు, కొంచెం వాళ్ళకి ప్లేస్ వస్తుంది, లిటిల్ లిటిల్ జరిగితే ఎవరైనా కూర్చోవాలనుకుంటే కూర్చుంటారు. ఓకే ఇలా వచ్చారు ఎస్ఏ శ్రీనివాస్ కేశవ ప్రభు, కొంచెం ఇలా వచ్చేయండి. ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ బ్యాక్ టు జగన్నాథ్ పూరి వచ్చేసారు చైతన్య మహాప్రభు. ఇక్కడ అంటున్నారు మీరు ఇక్కడ వచ్చారు, ఎప్పుడో అక్కడ బృందావన్లో ఉన్నారు కదా, ఇప్పుడు మీరు బృందావన్లో ఉన్న స్వామి మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసారంటే ఎక్కడికి వచ్చేసారు, మహా అంబు అంబోధ, అంబోధ అంటే సముద్రం, మహాసముద్రం అంటే మన పూరి దగ్గర ఉన్న బే ఆఫ్ బెంగాల్. సో ఈ బే ఆఫ్ బెంగాల్ ఈ సముద్రం దగ్గర మీరు వచ్చేసారు. అండ్ ఈ సముద్రం దగ్గర మీరు ఎక్కడ ఉంటున్నారు, కనక రుచిర నీల శిఖరే, కనక అంటే గోల్డెన్, గోల్డెన్ థ్రోన్ మీద, లేదంటే శిఖర్ అంటే మౌంటైన్. సో ఈ మౌంటైన్ని నీల శిఖరే, యాక్చువల్గా అది నీల మాధవ నీల శిఖర. సో ఈ భగవంతుడు హీ వాజ్ లైక్ ఏ బ్లూ సఫైర్, నీల రంగులో ఉండేవారు నీలమాధవ. సో మీరు అండ్ అక్కడ ఉన్న ఆ శిఖరం కూడా నీల రంగులో ఉన్నారనమాట, బ్లూ సఫైర్ లాగా మెరుస్తుందనమాట. సో మీరు ఈ నీల శిఖర మీద, ఈ కనక రుచి రే గోల్డెన్ థ్రోన్ మీద, ఈ మహాసముద్రం, అయ్యో బాబోయ్ ముందుకి రమ్మంటే ఇంకా కంప్లీట్ కానీ స్కూల్లోని క్లాస్ రూమ్ లాగా చెప్పాలా, కీప్ సైలెన్స్ ఫింగర్ ఆన్ యువర్ లిప్స్? అయ్యయ్యో పెద్దవాళ్ళు కదా మీరందరూ, మంచి వాళ్ళే అందరు సైలెంట్ అయిపోయారు, గుడ్ పీపుల్. సో అంతే ఆ నీల శిఖరం మీద ఆ ఒక బంగార సింహాసనం మీద మహాసముద్రం దగ్గర మీరు ఉన్నారు. ఎవరితో ఉన్నారు? వసన్ అంటే ఉన్నారు. ఎవరితో ఉన్నారు? ప్రసాదంత సహ అజ, అజ అంటే ఎల్డర్ బ్రదర్, అజతో ఉన్నారు. ఎవరు పేరు? బలభద్ర. ఆయన ఎలా ఉన్నారు చూడడానికి? బలి, చాలా స్ట్రాంగ్గా బలీన ఉన్నారు. సో మీరు ఉన్నారు, ఎవరితో ఉన్నారు? ఈ బలభద్రతో ఉన్నారు. అయితే సుభద్ర మధ్య, మధ్యలో సుభద్ర కూడా ఉంది. సుభద్ర మధ్యస్థ సకల సూర సేవ అవసరదు. అంటే మీరు అక్కడ వృందావనంలో ఉన్నారు, బాగానే ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చారు? అది ఒక క్వశ్చన్ అనమాట. అక్కడ ఇందాక మేము చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం, గోపికాలు మీరు వేణు వాహించడం అంతా చాలా అందంగా ఉంది. మళ్ళీ ఇక్కడ మీ చెల్లిని తీసుకొని, మీ అన్నయ్యని తీసుకొని ఎందుకు వచ్చారు? సో దాని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆది శంకరాచార్య, సేవ అవసరం ఇవ్వడానికి. ఎవరికండి సేవ? ఓ చాలా మందికి. ఎందుకంటే నారదమునికి ప్రామిస్ చేశారు. నారదునికి ఏం ప్రామిస్ చేశారు? ఎప్పుడైతే నారదుని ఆ రూపాన్ని చూశారో, మహాభావ ప్రకాశ రూపాన్ని, మొత్తం అలా చేతుల లోపలికి వెళ్ళిపోవడం, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, కళ్ళు పెద్దగా తయారవడము, చేతులు కాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, అది చూసినప్పుడు నారదుని ఒక వాగ్దానం తీసుకున్నారు, ఈ రూపాన్ని మీరు కలియుగంలో అందరికీ చూపించాలి అని. ఎవరైతే ఈ రూపాన్ని చూస్తారో వాళ్ళందరికీ మోక్షాన్ని మీరు ప్రసాదించాలని వాగ్దానం తీసుకున్నారు. సో మీరు నారదునికి ఇచ్చిన వాగ్దానం కోసం మీరు ఇక్కడ వచ్చారు. అదే కాదు సేవ అవసరం. అవసరం అంటే సేవ, తెలుగులో అవసరం అంటే నీడ్ అనమాట, కానీ సంస్కృతిలో అవసరం అంటే అవకాశం. సేవా అవకాశం ఇవ్వడానికి మీరు వచ్చారు స్వామి. ఎందుకంటే భగవంతుడు విగ్రహ రూపంలో రావడం అంటే సేవా అవకాశం ఇవ్వడానికే. ఎందుకంటే ఆయన ఏంటంటే వైకుంఠంలో చింతామణి సహస్ర చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్షావృతేషు సురవీర విపాలయంతం లక్ష్మీ సహస్ర సత సంభ్రమ సేవ్యమానం గోవిందం ఆది పురుషం తమహం భజ. లక్ష్మీ సహస్ర లక్ష్మీలు అక్కడ సేవా చేస్తున్నారు. మన సేవ కోసం ఆయనకేం అవసరం లేదు. ఆయన ఎన్నో రకాల నైవేద్యాలు ఆస్వాదిస్తున్నారు. మనది మాడిపోయిన పాయసము రాజభోగ కిచెన్లో ఆయనకి అవసరం లేదు. అది ఒకసారి కొంతమంది ఉన్నారు కుకింగ్లో సాల్ట్ ఎక్కువలు తక్కువలు బోల్డ్ ఉంటాయి, అది ఆయనకి అవసరం లేదు. అక్కడ చాలా ఉన్నాయి నైవేద్యాలు. కానీ ఎందుకు వస్తారంటే సేవ అవకాశం ఇవ్వడానికి. మీరు కూడా చెయ్యండి. సేవ వెనక ఒక చాలా పెద్ద లాజిక్ ఉంది. ఎవరికైతే సేవిస్తాము వాళ్ళని ప్రేమిస్తాము. సో ప్రేమ పెరగాలంటే సేవ పెంచాలి. సేవ చేయకుండా ప్రేమించలేము. చాలాసారి డివోటీస్ నాతో షేర్ చేసిన వాళ్ళ స్వ అనుభవాలు, ఎప్పుడైతే టెంపుల్లో గెస్ట్గా వచ్చి వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు, సంవత్సరాల పాటు అలానే ఉండిపోయారు. కానీ ఎప్పుడైతే వచ్చి ఏదో ఒక చిన్న సేవని అందించారు, తడిగొట్టి పెట్టడమైనా, చీరలు పెట్టడమైనా, ఎవరికైనా పంచ మన చరణామృతం ఇవ్వడమైనా, ప్రసాదం వితరణ చేయడమైనా, ఏదైనా చేయడమని, అప్పుడు ఒక అనుబంధనం, టెంపుల్ సేవ ఎందుకు అలా అవుతుంది? వాట్ ఈస్ ద రీజన్? ఎప్పుడైతే ఎవరైతే ఎంతో కొంత సేవ చేస్తారో వాళ్ళు అంటారు మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకు దాంట్లో పెద్ద ఆనందం ఏముంది? మీరు ఇంట్లో కూడా తడగొడి పెట్టవచ్చు కదా. ఎందుకు ఆనందం అనుభవిస్తారంటే, ఎప్పుడైతే మనం భగవంతుడికి ఎంతో కొంత సేవని అందిస్తామో భగవంతుడు మనకి రుణపడి ఉంటారు. ఎప్పుడు వెంటనే మనం సేవ చేస్తామో భగవంతుడు మనకి ప్రేమని ప్రసాదిస్తారు. ఎప్పుడైతే ఆ ప్రేమని ఆ అవుట్ఫ్లో భగవంతుడు స్టార్ట్ చేస్తారో మన ఇన్సైడ్లో హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. సంథింగ్ హ్యాపీ, తెలియదు ఎందుకు కానీ చాలా హ్యాపీ. చిన్న సేవ చేసినా హ్యాపీ, ఎవరికైనా చరణామృతం ఇచ్చినా హ్యాపీ. ఆ హ్యాపీనెస్ మనలో, బికాస్ ఇమీడియట్లీ కృష్ణాస్ లవ్ అండ్ అఫెక్షన్ ఒక స్పీడ్ ఫ్లోలో మన మీద వస్తుంది. కానీ ఎవరైతే సేవ చేయరు, వచ్చి వెళ్ళిపోతారు, వచ్చి వెళ్ళిపోతారు, 50 ఇయర్స్ 30 ఇయర్స్ చేంజ్ ఏమీ అవదన్నమాట. సో అందుకోసం కావాలని భగవంతుడు అత్యంత కృపతోని అర్చ విగ్రహ రూపంలో వచ్చి మన దగ్గర ఆ సేవని స్వీకరిస్తున్నారు. మనం ఆయన డ్రెస్ చేయాలి, ఆయన నైవేద్యం పెట్టాలి, ఆయనకు ఒక బింది పెట్టాలి, ఇలా చేయాలి, అలా అలంకరించాలి. అది ఆయనతోనే ఒక అనుబంధం, ఒక ప్రేమ. సో సేవ అవసరమే. అండ్ జగన్నాథపురిలో మీరు చూస్తే ఆయన సేవ అవసరం అందరికీ అవకాశం ఇస్తున్నారు. నాట్ ఓన్లీ సాధారణ మనుషులు, ఈవెన్ దేవతలు. మీకు తెలుసో లేదో కానీ జగన్నాథపురి టెంపుల్ 24 అవర్స్లో ఓన్లీ 3 అవర్సే క్లోజ్ చేస్తారు. అండ్ ఆ 3 అవర్స్ కూడా జగన్నాథ స్వామి పడుకోరు. ఆ 3 అవర్స్ ఎందుకు క్లోజ్ చేస్తారంటే దేవతలు వస్తారు అప్పుడు. సో ఆ దేవతలు వచ్చేసి అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించడము, నైవేద్యం తీసుకురావడం, వాళ్ళు సేవా పూజ చేసుకుంటారు. అండ్ దాని ఒక ప్రూఫ్ ఏంటి, రుజువు ఏంటి, చాలాసార్లు నేను ఈ కథ చెప్పాను. అది అరౌండ్ 1810లో ఒక పూజారి ఉండేవారు, తన పేరు పట్ట జోషి మహాపాత్ర. సో ఆ 1810లో ఆ పట్ట జోషి మహాపాత్ర చివరిలోనే పూజ అంతా కంప్లీట్ చేసేసి భగవంతుడికి రాత్రి వేళ ఆల్టర్ క్లోజ్ చేసి ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడు, కొంచెం లేట్ అయింది, ఆలస్యమైంది, వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్నారు. 1810 అంటే పెద్దగా స్ట్రీట్ లైట్స్ కూడా ఏమీ లేదు, కొంచెం లైట్ కనిపిస్తూ ఏదో పట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటే తనకి ఎవరో కనిపిస్తున్నారు, వెనక వస్తున్నారు అని. తను అంటే ఆ రిఫ్లెక్షన్ ఉంటుంది లేదంటే షాడో ఉంటుంది కదా, దాన్ని ఛాయ అంటారు ఏంటో తెలుగులో ఏమంటారు, ఆ ఛాయ నీడ చాలా పెద్దగా కనిపిస్తుందన్నమాట, చిన్న లైట్ ఇది అవుతూ ఉంటే ఇంత పెద్దగా ఎవరు ఉన్నారు అని. కానీ వెనక చూడాలంటే కూడా భయం వేస్తుంది. తను చాలా కష్టంతో వెనక చూశారు. చూస్తే పొడవగా ఉన్న ఒక మనిషి చాలా అలంకారమైన బట్టలు వేసుకున్నాడు అనమాట. మీరెవరు అంటే విభీషణ్, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారంటే నేను రోజు వస్తాను, మేమందరూ రోజు వచ్చి దేవతలు వస్తారు అంటే భూలోకంలో మనమందరం ఉన్నాం, కానీ పాతాలు, సూతాలు, రసాతాలు, తలాతాలు, మా అన్ని లోకాల నుంచి, పై లోకాల నుంచి, సత్యలోకాల అన్ని లోకాల నుంచి వచ్చి జగన్నాథ స్వామిని పూజిస్తూ ఉంటారనమాట వాళ్ళు. సో మేమందరూ వచ్చి ఉంటాము, దర్శనం అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అంతే. సో అప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేదు కదా, స్మార్ట్ ఫోన్ ఉంటే మనం వెంటనే సెల్ఫీ తీస్తాం, సెల్ఫీ విత్ విభీషణ్ అని. సో ఇప్పుడు నాకు అందరికీ చెప్పాలని ఉంది, నేను విభీషణ్ని చూశాను కానీ ఇక్కడ సెల్ఫీ తీయట్లేదు, కొంచెం నాకు ఏదైనా సువినర్ ఇస్తే నేను అందరికీ చెప్తాను నేను విభీషణ్ని చూశాను అంటే, అవునా అయితే ఆ రోజుల్లో వాళ్ళు వేసుకుంటారు కదా, అప్పుడు ఆ రాజులు ఏం వేసుకోరు, ఆమ్లెట్స్ ఇప్పుడు తెలుగులో ఏమంటారు నాకు తెలియదు, కంకణాలా. సో ఇప్పుడు ఆయన వెంటనే ఆ కంకణం తీసిచ్చారు, కానీ ఆ కంకణం అంటే మళ్ళీ మామూలుగా చేతిలో పట్టుకోవడానికి లేదు, ఒక పెద్ద రథచక్రం లాగా ఉందన్నమాట, ఇంత పెద్దది, ఎందుకంటే ఆయనే పొడవుగా ఉన్నారు. సో దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి పెట్టారనమాట, ఇంట్లో పెట్టారు. సో 1810లో జరిగింది. ఇప్పటికి కూడా మీరు ఒకవేళ జగన్నాథపురి వెళ్తే ఎవరికైనా అక్కడ అడగండి, పట్టా జోషి మహాపాత్ర ఇల్లు ఎక్కడా అంటే మీకు చెప్తారు. అక్కడ ఇల్లు వెళ్ళి అంటే అందరికీ కాదు, కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరు ఆ విభీషణ్ తాలూకా కంకణాలు చూడవచ్చు అనమాట. సో అందరికీ అవకాశం ఇవ్వడానికి జగన్నాథ స్వామి ఆయన ఇలా దేవతలైన ఋషులు మునులు ఎంతో మంది వచ్చి అక్కడ జగన్నాథ స్వామిని ప్రార్థిస్తూ ఉంటారనమాట. సో వసన ప్రసాదంత సహజ బలభద్రేణ బలీన అండ్ సుభద్ర మధ్యస్థ సకల సూర సేవ అవసరదు. సుర అంటే దేవతలు, సుర అంటే ఎవరైతే సాత్వికంగా ఉంటారు వాళ్ళని కూడా సుర అంటారు. సుర అంటే నాట్ ఓన్లీ దేవతలు, ఎవరైతే మంచి గుణాలు కలిగి ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా మన ఆఫ్ కోర్స్ వచ్చే ఆదివారము జగన్నాథ్ ఎలా అందరికీ సేవా అవకాశం ఇస్తారని దాని గురించి చాలా కథలు చెప్తారు. కానీ ఈరోజు మనం ఈ జగన్నాథాష్టకం కంప్లీట్ చేయాలి. కానీ ఒక ఓల్డ్ లేడీకైనా, ఒక యంగ్ పర్సన్కైనా, ఒక ట్రైబల్ పర్సన్కైనా, ఒక శూద్రుడికైనా అందరికీ ఆయన ఎంత ప్రేమతోని. కానీ ఒక కథ చెప్పేస్తాను, ఇది కథ చెప్పకపోతే నాకు కూడా ఒక కథ చెప్తాను. జగన్నాథపురిలో ఒక పర్సన్ ఉండేవాడు, తన పేరు ప్రభుదాస్. ఈ ప్రభుదాస్కి ఏంటంటే తెలుగులో ఏమంటారు, తమలపాకు అంటారా, పాన్ తింటారు కదా, కిల్లికా అంటే తమలపాకని అంటారు. అతను పాన్ సేల్ చేసే, తమలపాకు సేల్ చేసే పర్సన్ అనమాట. సో తను అనుకుంటాడు అందరు భగవంతుడికి ఏదో ఒకటి ఇస్తారు, నాకైతే ఆయనకి తమలపాకు తినిపించాలని ఉంది. కానీ తనకు అంత ధైర్యం లేదు లోపలికి వెళ్ళి జగన్నాథ స్వామికి చెప్పడానికి అనమాట. సో తన తమలపాకు షాపే కదా తను, ప్రతిరోజు తన షాప్లోనే అలా తమలపాకు తయారు చేసి జగన్నాథ స్వామికి పెట్టుతూ ప్రేమిస్తూ తను అలా ఉండిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే, ఆ రోజుల్లోనే బలరామ్ దాస్ పేరు మీద ఒక భక్తుడు నివసించేవారు జగన్నాథ్పురిలో. ఆ బలరామ్ దాస్ అలవాటు ఏంటంటే, రాత్రిపూట ఎప్పుడైతే ఈ పూజారీలు భగవంతుడికి అలంకారం అంతా తీసేసిన తర్వాత, భగవంతుడిని అంతా క్లీన్ చేసి ఆల్టర్ క్లోజ్ చేసి ఎప్పుడైతే బయటికి వచ్చేస్తారో, తను మాత్రం అక్కడే నిలబడి ఆ సింహద్వారం ఏదైతే ఉంటుంది అక్కడ నిలబడి జపం చేస్తూనే ఉంటారు. తనకి అది అలవాటు అనమాట. అయితే కొన్ని రోజుల నుంచి తను ఏం గమనించాడంటే, చివరికి పూజారి బయటికి వస్తాడు. పూజారి తర్వాత ఇంకా ఎవరు రావడానికి లేదు. కానీ కొన్ని రోజుల నుంచి ఇద్దరు అబ్బాయిలు, ఒకడు నల్లవాడు, ఒకడు కొంచెం తెల్లగా ఉన్నవాడు. వాళ్ళిద్దరూ పూజారి వెళ్ళిపోయిన తర్వాత గర్భగుడి నుంచి బయటికి వస్తున్నారనమాట. అంటే ఆ టెంపుల్ నుంచి అలా బయటికి వచ్చి వస్తున్నారనమాట. అండ్ వాళ్ళు ఏదో అలా మామూలుగా అలా ఏదో యంగ్స్టర్స్ ఎలా ఉంటారు టీనేజర్ బాయ్స్ ఊరికే అలా ఇలా చూసి అలా చూసి తిరుగుతూ రైట్లో టర్న్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. తను కొన్ని రోజుల వరకు ఏమనుకున్నాడంటే బహుశా వీళ్ళు పూజారికి అసిస్టెంట్గా ఉన్నారేమో, చివరికి పూజారి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారేమో అని. కానీ కంటిన్యూస్గా ఎవ్రీ డే వచ్చినప్పుడు తను కొంచెం డౌట్ వచ్చి వీళ్ళు వెనక వెళ్ళాడనమాట, ఎవరు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు. వీళ్ళు వెనక వెళ్తే చూస్తే ఈ పిల్లలు ప్రభుదాస్ ఇంటికి వెళ్తున్నారు. ఇంటి నుంచి అలా బయటికి వెళ్ళిపోయి మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు. అతను వెంటనే బలరామ్ దాస్ వెళ్ళి ప్రభుదాస్కి అడిగారు, ప్రభుదాస్ నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను ఇద్దరు పిల్లలు అబ్బాయిలు మీ ఇంటికి వస్తున్నారు, దేనికి వస్తున్నారు? ఓహో, ఆ ఇద్దరు పిల్లల ఏం లేదు, వాళ్ళు ఇది తమలపాకు తినడానికి వస్తున్నారనమాట. అవునా, సో మీకు డబ్బులు ఇస్తున్నారా? యాక్చువల్గా ఫస్ట్ డే వచ్చినప్పుడు నేను డబ్బులు అడిగాను, డబ్బులు అడిగితే మా దగ్గర డబ్బులు లేదు రేపిస్తాను అన్నారు. మళ్ళీ సెకండ్ డే అడిగితే మర్చిపోయానన్నారు. థర్డ్ డే నుంచి నేను వాళ్ళకి అడగడం మర్చిపోతున్నాను, ఎంత అందంగా కనిపిస్తున్నారో నేను ఎలా ఇచ్చేస్తున్నాను. సో అలా ఇవ్వకూడదు అని బలరామ్ దాస్ చెప్పడం, బాబు ఇదే కదా నీ బ్రెడ్ అండ్ బటర్, దీని ద్వారా నువ్వు సంపాదించాలి, అలా నువ్వు ఫ్రీగా ఇవ్వకూడదు, నువ్వు డబ్బులు అడగాలి. అవును మీరు బాగానే చెప్పారు, మళ్ళీ రేపు వస్తారు కదా నువ్వు తప్పకుండా డబ్బులు అడుగుతానమాట. సో మళ్ళీ వచ్చారు వాళ్ళు, మళ్ళీ వచ్చినప్పటికీ ఇదని అడిగారు డబ్బులు అయితే ఇవ్వాలి అని. మా దగ్గర డబ్బులు లేదు. మీరు ప్రతిసారి ఇలా డబ్బులు లేదని చెప్పకూడదండి, నాకు డబ్బులు మాత్రం మీరు ఇవ్వవలసిందే. అప్పుడు నల్లైన అబ్బాయి ఏం చేశాడు, డబ్బులు లేదు కదా తను వేసుకున్న షాల్ ఉందనమాట, ఇగో నువ్వు ఇది నీ దగ్గర ఉంచు, రేపు నేను డబ్బులు ఇచ్చి నా షాల్ వెనక తీసుకువెళ్తానంటే సరే అని తీసుకున్నాను అనమాట. మళ్ళీ బలరామ్ దాస్ వెనక వచ్చారు, ఇచ్చారా ఈరోజు డబ్బులు అంటే, డబ్బులు ఇవ్వలేదు ఈ షాల్ ఇచ్చారన్నమాట, వాళ్ళ దగ్గర డబ్బులు లేదన్నారు రేపు తెస్తారనమాట. అప్పుడుకి బలరామ్ దాస్ ఈ షాల్ అంటే ఇంత మెత్తగా ఇంత సాఫ్ట్గా ఎంత బాగుందని ఆ రూపంలో ఇంకా రాత్రి అయిపోయింది కదా వాళ్ళు పడుకున్నారు. మరుసటి రోజు పూజారి ఇంకా అనౌన్స్మెంట్స్ అనమాట, భగవంతుడి తాలూకు ఉత్తరి పై వస్త్రం మిస్సింగ్ 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 ఎవరు తీసుకున్నారంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు బలరామ్ దాస్ అన్నారు, అవునా అది అయితే ఇతని ఇంట్లో చూస్తానమాట. వెంటనే అప్పుడు ప్రభుదాస్ని తీసుకుని అరెస్ట్ చేసేసారు కింగ్. అరెస్ట్ చేసి ఇంకా ఎందుకు నీకు జైల్లో వేసాడమండి. అప్పుడు బలరామ్ దాస్ ఇంకా వద్దు, అసలు అతను ఏం చెయ్యలేదు, ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే తనకి. అప్పుడు వాళ్ళందరికీ అర్థమైంది అనమాట, ఇద్దరు అబ్బాయిలు ఎవరంటే జగన్నాథన్ బలదేవ్. ఎందుకంటే తన హృదయం లోపల నుంచి అనుకున్నాడు కదా, నాకు సేవ చెయ్యాలని ఉంది, నాకు తమలపాకు భగవంతుడికి ఇవ్వాలని ఉంది. అందుకోసం వాళ్ళు స్వయంగా వచ్చి అది స్వీకరించారనమాట. సో అప్పుడు అందరికీ తెలిసి ఆహా ప్రభుదాస్ని భక్తికి అందరూ వాళ్ళు మెచ్చుకున్నారు. అండ్ తర్వాత నుంచి వాళ్ళు ఒక రొటీన్ పెట్టుకున్నారు అనమాట, ప్రతిరోజు రాత్రి పడుకో ముందు భగవంతుడికి తమలపాకు, ఇంకా లేదంటే మళ్ళీ వాళ్ళే బయటికి వచ్చేయడం ఎందుకు, ప్రభుదాసే వెళ్ళి లోపలికి వాళ్ళకి ఇచ్చేయాలి అనమాట. సో అలా సేవ అవసరం అవకాశం, అవసరం అంటే సంస్కృతిలో అవకాశం ఇవ్వడానికి జగన్నాథ స్వామి లాగా ఆవిర్భావించారు, అందుకోసం ఆయన పూరిలో నివసిస్తున్నారు అని చెప్పడం అనమాట. సో అలాంటి ఆ జగన్నాథ స్వామికి నా నమస్కారాలు. ఆయన ఎప్పుడు నా నయన నా పథలో ఆయన ఉండాలన్నమాట. సి ఈ జగన్నాథ్ పూరికి ఇందాక చెప్పినట్లు చాలా ప్రత్యేకత ఉంది, ఎందుకంటే అక్కడున్న భావము అక్కడున్న భగవంతుడు ఒక మూడ్ చాలా స్పెషల్ ఉంది. అది మీకు ద్వారకలో దొరకదు, మీకు వృందావనంలో దొరకదు, ఎక్కడా దొరకదు. ఇక్కడ ఈ జగన్నాథపురిలో జగన్నాథ స్వామి చాలా చాలా హ్యాపీగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. అండ్ అందరితో రెసిప్రోకేట్ అవుతారు చాలా ఈజీగా. అంటే దానికోసం మీరు పెద్ద యోగిగా మీరేదో దీక్షా తీసుకొని చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి రెస్పాండ్ అవుతారని కాదు, మామూలుగా ఏదో స్వీపింగ్ చేసిన వాళ్ళతో రెస్పాండ్ అయిపోతారు. ఒక లేడీ ఏదో మనసులో ఆలోచించింది, ఆహా భగవంతుడు ఇంతలాగా తింటున్నాడు కదా తనకి ఏమైనా స్టమక్ ప్రాబ్లం వస్తుంది, నేను భగవంతుడికి ఇది ఇవ్వాలి, ఆవిడతో రెస్పాండ్. ఎవరితో అయినా జస్ట్ అంటే అంత ఈజీగా ఆయన అవైలబుల్ ఉన్నారనమాట జగన్నాథ పూరిలోనే. అఫ్కోర్స్ ఈ మనము చూస్తే ప్రతి ఒక్క స్పిరిచువల్ ప్లేస్ తీర్థస్థానానికి మనం పూరి అంటాం, ద్వారక పూరి, జగన్నాథ పూరి, అయోధ్య పూరి. ఈ పూరి అంటే ఏంటి అసలు? పూరి అంటే పూరి కాదు, అంటే ఆల్రెడీ టైం అయిపోయింది, ఈరోజు మాతాజీ క్లాస్ తప్పకుండా ఆవిడ 8:30 వరకు వెళ్ళిపోతారు, ప్రసాదం లేట్ అవుతుందని నానా ఆలోచన రావచ్చు. సో ఆ పూరి కాదు, పూరి అంటే పరమ పురుషోత్తమ. ఎక్కడైతే పరమ పురుషోత్తమ భగవంతుడు నివసిస్తున్నారు ఆ ప్రదేశానికి పూరి అంటారు, అయోధ్య పూరి ఎక్కడైతే. ఎందుకంటే భగవంతుడి తాలూకు పేరే పురుషోత్తమ్, ఇక్కడ అది ఉంది కదా విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం ఎక్స్పర్ట్ ఏంటది, విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరం అనేక రూప దైత్యానాం నమామి పురుషోత్తమం. నమామి పురుషోత్తమం, భగవంతుడు తనకు పేరు పురుషోత్తమం. సో ఎవరైతే ఎక్కడైతే పరమ పురుషోత్తమ భగవంతుడు, అందుకోసం కొంతమంది భక్తులకి కూడా పూరి అంటాం, మాధవేంద్ర పూరి. ఎందుకంటే పరమ పురుషోత్తమ భగవంతుడు తన హృదయంలో నివసిస్తున్నారు, అందుకోసం మా భక్తుడికి మాధవేంద్ర పూరి అని అంటామన్నమాట. సో ఈ పూరి ధామానికి చాలా చాలా ప్రత్యేకత ఉంది. పరమ పురుషోత్తమ సాక్షాత్ భగవంతుడు అక్కడ నివసిస్తున్నారు, తింటున్నారు, భక్తులతో మాట్లాడుతున్నారు, ప్రతిస్పందిస్తున్నారు అన్నమాట. ఎనివే నెక్స్ట్ దానికి వెళ్ళిపోతామన్నమాట.
కృపాపారవార సజ జలదశ్రేణీ రుచిరో రమావాణి రామస్ఫురద అమలా పంకేరుముఖ సురేంద్రేరారాధ్యాశ్రుతి గుణశీఖ గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు.
ఇప్పుడు భగవంతుడి తాలూకా కృపా గురించి, ఆయన ఎంత కృపాలు ఎంత దయనీయుడు దాని గురించి ఆదిశంకరాచార్య మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు కృపా పారవార, పారవార చాలా ఎక్కువ కృప, చుక్కలు కాదు, సముద్రం లాంటి కృపా పారవారు. ఇంత కృపామయులు మయుడు ఉన్నాడు. ఆయన ఒక గుణం ఇలా ఉంది, సజల, సజల, జల అంటే నీళ్ళు, సజల అంటే నీళ్ళతో నిండిపోయిన. ఏంటి జలద, జలద అంటే మేఘాలు, నీళ్ళతో నిండి ఉన్న మేఘాలు. ఒకట చాలా మేఘాలు అంటే శ్రేణి అంటే చాలా మేఘాలు. నీళ్ళతో నిండి ఉన్న మేఘాల ఒక రంగు ఎలా ఉంది అలా ఆయన శరీరపు రంగు ఉంది. రుచిరో అందంగా ఉంటారు. అండ్ రమా వాణి, రమ అంటే లక్ష్మీదేవి, వాణి అంటే సరస్వతీదేవి. సో ఏ భక్తులకి ఆయన ప్రేమిస్తారు దీవిస్తారు ఆ భక్తులకి రమావాణి లక్ష్మీదేవి ద్వారా సరస్వతీదేవి ద్వారా కూడా దీవిస్తారు. సో లక్ష్మీదేవి ద్వారా సరస్వతీదేవి ద్వారా దీవించడం అంటే లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో ప్రవేశిస్తారు, ఆ లక్ష్మీదేవితో వాళ్ళు భగవంతుడిని సేవాని అందిస్తారు. అండ్ వాణి అంటే సరస్వతి. సో ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తారు, ఏ జ్ఞానంతో అయితే వాళ్ళు భగవంతుని సేవిస్తారు. సో ఆ కృప భక్తుల మీద ఆయన చూపిస్తారు. మన జీవితంలో రమావాణి లేకపోతే ఏమి లేదు. మనకి ప్రసాదం కావాలి, మనకి భగవంతుని అర్థం చేసుకోవడానికి బుద్ధి కావాలి. ఆ రెండు భగవంతుడు ఒక కృపతో ఆయన మనకి ఇస్తారు జగన్నాథ స్వామి. అండ్ ఇక్కడ ఆయన ఒక బ్యూటీ, ఆయన ఒక గుణము. గుణం ఏంటంటే కృపాలు, బ్యూటీ ఏంటంటే శరీరపు రంగు మేఘాల్లాగా ఉంది. రమావాణి అంటే మళ్ళీ ఒక కృపా చూపిస్తున్నారు లక్ష్మీ అని సరస్వతి ద్వారా. మళ్ళీ స్ఫురద అమల పంకేరు ముఖ, ముఖం అంటే ఆయన మొహం ఎలా ఉంది. అమల, మల అంటే డర్టీ, అమల అంటే స్పాట్లెస్, సో బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్గా ఉంటారన్నమాట. అండ్ ఆ స్పాట్లెస్ బ్యూటిఫుల్ ఉన్న ఫేసు, తర్వాత అలాంటి రూపంతో ఉన్నాయి జగన్నాథ స్వామికి ఎవరు పూజిస్తున్నారు, సురేంద్రేర్ ఆరాధ్య. సురేంద్ర అంటే ఇంద్రుడు, ఇంద్రుడు పూజిస్తున్నారు, దేవతలు పూజిస్తున్నారు. ఆరాధ్య అంటే పూజించడం. ఎలా పూజిస్తున్నారు, స్తుతి చేస్తున్నారు, స్తుతి గాన. అండ్ ఇంకొకరు స్తుతి శృతి గాన శిఖ గీత చరిత. శృతి అంటే శృతి వేదాలు, స్మృతి, శృతి స్మృతి అంటాం కదా, శృతి స్మృతి వేదాలు. ఆ వేదాలు కూడా జగన్నాథ స్వామి గురించి గీత చరిత పాడుతున్నారు, ఆయన చరిత్రాన్ని గ్లోరిఫై చేస్తున్నారు, ఆయన్ని కీర్తిస్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట. సో ఎవరికైతే దేవతలు, ఋషులు, మునీలు, గొప్ప గొప్ప సాధువులు, పండితులు, వేదాలు ఎవరి గురించి అయితే పొగుడుతున్నారో ఆ జగన్నాథ స్వామి నయన పథగామి. జగన్నాథ స్వామి నయన భవాతు మీ, ఇప్పుడు ఆ జగన్నాథ స్వామి ఎప్పుడు నా ఒక నయన పథలో మీరు ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వర్స్కి వెళ్ళిపోదాము.
రథారూఢో గచ్చంత
पति मिलित बुदे बपताले स्तुति प्रादुभावं प्रति पदमुपाकर्ण्या सदया दया सिंधु बंधु सकल जगतम सिंधु सुतया जगन्नाथ स्वामी नयन पथगामी भवतु मे। ఇప్పుడు చైతన్య మహాప్రభు రథయాత్ర దగ్గరకు వచ్చేసారు. రథయాత్ర గురించి చెప్తున్నారు అంటే ఆయన ఒక భావం. ఇప్పుడు రథరూఢో, ఎప్పుడైతే రథరూఢో రథం మీద ఆ జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుంది కదా, రథంలో మీ రథ పైన గచ్చన్ అంటే మూ కూర్చున్నాను రథరూఢో, ఆ రథం ఇప్పుడు కదులుతుంది. ఎక్కడ కదులుతుంది? పథి రోడ్ మీద వెళ్ళిపోతూ ఉంటే మిలిత కలుస్తున్నారు ఎవరితో? భూదేవా. భూ భూ అంటే భూమి, దేవ అంటే రెస్పెక్టేబుల్ పర్సన్. అందుకోసం మీరు చూడండి గురుదేవ అంటారు, మాతృదేవ, పితృదేవ. దేవ మీన్స్ రెస్పెక్టేబుల్, ఎవరికైతే మనం గౌరవిస్తాము. సో ఈ భూ ప్రపంచంలో మనం ఎవరిని గౌరవించాలి? ఎవరైతే కృష్ణ భక్తులు. సాధారణంగా కొంతమంది కమెంటరీస్లో భూదేవ అంటే బ్రాహ్మణాలు అని అర్థం చెప్పొచ్చు, కానీ బ్రాహ్మణాలు అంటే ఎవరు? ఎవరైతే ఎవరు మనసు అయితే బ్రహ్మ మీదే స్థిరంగా ఉంది తనకే బ్రాహ్మణ అంటారు. కానీ ఇప్పుడేమనుకుంటున్నారు జనాలు, ఎవరైనా బ్రాహ్మణ కుటుంబంలో పుడితే తను బ్రాహ్మణ అంతే. ఆ బ్రాహ్మణే మనం ఎప్పుడో ఒక నెలకు ఒకసారి పంతులు కానీ పిలుస్తాం, ఏదో ఇచ్చేస్తాం, అది కాదు బ్రాహ్మణ్ అంటే. ఆ బ్రాహ్మణ్ కులంలో పుట్టడం బ్రాహ్మణ్ కాదు, ఎవరి మనసు బ్రహ్మలో స్థితంగా ఉంది. బ్రహ్మణ్ అంటే భగవంతుని గురించి ఎప్పుడు ఆలోచిస్తారు వాళ్ళే బ్రాహ్మణ్, వాళ్ళే భూదేవ అంటే వాళ్ళే గౌరవనీయులు, పూజనీయులు. సో అలాంటి పూజనీయులతోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు? ఎప్పుడైతే రథం మీద ఆయన వెళ్ళిపోతూ ఉంటున్నారో దారిలో చాలామంది పలకరిస్తూ ఉంటే ఈ భూదేవులు అంటే ఎందుకు వాళ్ళ వైపు ప్రత్యేకంగా చూస్తున్నారంటే దానికి సెకండ్ లైన్లో అన్నారు స్తుతి ప్రాదుర్భావం. ఎందుకంటే వీళ్ళు భగవంతుడు ఒక అటెన్షన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు స్తుతిస్తూ ఉంటారు. భగవంతుడిని మనం పిలవాలంటే ఎలా ఆయన అట్రాక్ట్ చేయాలి? అందంగా తయారైతే వాళ్ళు మన వైపు చూడరు, మన దగ్గర చాలా డబ్బులు ఉంటే ఆయన మన వైపు చూడరు, మనం చాలా పాపులర్గా ఉన్నామని ఆయన మన వైపు చూడరు, మనకి ఇన్స్టాగ్రామ్లో చాలా ఫాలోవర్స్ ఉన్నారంటే భగవంతుడు ఆహా ఇతనికి 2 lakh ఫాలోవర్స్ ఉన్నారు ఎక్కడున్నావు అని చూడరు. ఇట్స్ వేస్ట్. ఆ ఫేస్బుక్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఫాలోవర్స్ అయితే ఏం లాభం లేదు. అఫ్కోర్స్ నవడేది ఆ ఫాలోవర్ రావడం గొప్పగా ఏం లేదు. మీకు ఫాలోవర్స్ కావాలనుకోండి మీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఏం లేదు. మీరు మార్నింగ్ లేచిన వెంటనే స్నానం చేయకుండా మీ జుట్టు అంతా ఇలా తీసుకుని ఇలా ఇలా చేసుకోండి, అది ఎంత ఫనీ అని చాలామంది లైక్ చేసుకుంటారు. సో న్యాచురల్ హీ హ్యాస్ నో, అంటే ఎంత ఆనెస్ట్గా ఎంత న్యాచురల్గా ఉన్నాడు, మార్నింగ్ ఎలా ఉంటే అలానే ఉన్నాడు అని అనుకుంటారు. సో ఈ ఫాలోవర్స్ కాదు, భగవంతుడు చూసింది మన హృదయం. అయితే ఎప్పుడైతే మనం స్తుతి చేస్తాం, లోపల నుంచి భగవంతుడి గురించి పాడతాం, అప్పుడు భగవంతుడు అట్రాక్ట్ అవుతారు తన వైపు. ఇతను నా పేరు పిలుస్తున్నాడు, మన వైపు చూస్తారు. సో అందుకోసం అంటున్నారు ఆయన రథరూఢు, ఆయన గాడిలో అలా తిరుగుతూ ఉంటే ఎవరైతే ఆయనకి స్తుతి చేస్తున్నారు ఆ భూదేవుల వైపు ఆయన చూస్తారు. ఆయన అప్పుడు ఏం చేస్తారు? ప్రతి పదం ఉపకర్ణ్య సదయ, సదాయ అంటే వీళ్ళ స్తుతి చేస్తూ ఉంటే ఆయన కూడా చాలా నిదానంగానే వీళ్ళ స్తుతిలు వింటారు. ఎప్పుడైనా భగవంతుడు నాకు టైం అయిపోయింది నెక్స్ట్ టైం రథయాత్రలో వింటాను, ఈసారి చాలామంది ప్రే చేశారు కదా, మనం నెక్స్ట్ టైం అని కాదు అందరిది వింటారు. ఎవరు ఏం చెప్తున్నారు ఒకేసారి లక్షల మంది మనం చూస్తున్నాము జగన్నాథపురిలో, లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఒకేసారి స్తుతి చేస్తున్నారు అండ్ భగవంతుడు ప్రతి ఒక్కరిది స్తుతి వింటున్నారు. దాని ఒక రుజువు ఇస్తాను మీకు. కొన్ని సంవత్సరాల కిందట సాలాబేగ్ అని ఒక భక్తుడు అయ్యాడు జగన్నాథ్పురిలో. అది చాలా పెద్ద కథ, ఇప్పుడు మొత్తం కథలో వెళ్ళను, ఆల్రెడీ మనకి లేట్ అయిపోయింది. మొత్తం కథ చెప్తే మీ అందరికి హార్ట్ అటాక్ వచ్చేయచ్చు, ఇంకా 9 అయిపోతుందేమో అని. సో లాల్ బేగ్ అని ఒక ముస్లిం అయినా ఉండేవాడు. ఆ ముస్లిం ఆయన ఏం చేశారంటే ఒక బ్రాహ్మణ పత్ని అంటే ఒక బ్రాహ్మణుడు చనిపోతే తన విధ్వ విడో లలిత అని ఉంటే ఆ లలితతో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకు పుట్టిన అబ్బాయి పేరే సాలాబేగ్, నాన్నగారి పేరు లాల్బేగ్, అబ్బాయి పేరు సాలాబేగ్. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ సాలాబేగ్కి ముస్లిం ఫాదరు బ్రాహ్మణ్ మదరు. సో జగన్నాథపురి టెంపుల్ వాళ్ళు ఏమన్నారంటే నీకు ప్రవేశం లేదు, ఎందుకంటే నువ్వు నీ నాన్నగారు మొహమ్మద్దన్ కనుక నువ్వు రాకూడదు. కానీ తనకి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. అసలు తనకి జగన్నాథ్ అంటే ఎందుకు ఇంత ఇష్టం అయ్యాడని దాని వెనక స్టోరీ ఉంది, అది వచ్చే ఆదివారం చెప్తాను. సో తనకి జగన్నాథ్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు జగన్నాథ రథయాత్ర కోసం ఎదురు చూస్తాడు, ఎందుకంటే టెంపుల్ లోపల ప్రవేశం లేదు. సంవత్సరానికి ఒకేసారి జగన్నాథ స్వామి బయటికి వస్తారు టెంపుల్ నుంచి, అప్పుడు ఆయన్ని చూసి ఆయనకి వీక్షిస్తూ ఆయన్ని ప్రేమిస్తూ ఉంటారనమాట. కానీ కొన్నాళ్ళకి ఏంటంటే తను చాలా ఓల్డ్ అయిపోయాడు. సో ఒకసారి తను బృందావన్కి వెళ్ళాడు. ఆ రోజుల్లో ట్రైన్స్ అండ్ కార్స్ అండ్ ఫ్లైట్స్ అంతా లేదు కదా. సో వాకింగ్ చేసి వెళ్ళడం. ఎప్పుడైతే బృందావన్ నుంచి మళ్ళీ వెనక జగన్నాథ్పురి వస్తున్నాడు, దారిలోనే తనకి ఒక ఆలోచన వచ్చింది, అయితే నేను సరిగ్గా తిథి చూడలేదు, ఈరోజే కదా తిథి, ఆషాఢ శుక్ల ద్వితీయ నాడు కదా రథయాత్ర అవుతుంది, ఈరోజే కదా ఆ తిథి, అయితే నేను మిస్ అయిపోతున్నాను, ఎందుకంటే నేను ఇంకా జగన్నాథ్పురి చేరాలంటే ఇంకా 3 డేస్ పడుతుంది, నాకు 3 డేస్లోనే ఆ రథయాత్ర మొత్తం అంతా ముగించేసి వాళ్ళు జగన్నాథ్ని తీసుకెళ్ళిపోతారేమో, నేను చూడలేనేమో అని ఆయన చాలా బాధపడుతున్నాడు అనమాట. ఎందుకంటే తెలియదు, అంటే అతను ఏదో ప్రణాళిక వేసుకుంటున్నాడు ఎన్ని రోజుల్లో, కానీ ఆ రోజుల్లో వెంటనే వెళ్ళలేడు కదా. సో అప్పుడు అతను ఏంటంటే, అతను ఎప్పుడు ఎక్కడైతే వాక్ చేస్తున్నారో ఆ మట్టి మీదే ఒక రథయాత్ర, అది 3 రథాలు గీసేసి జగన్నాథ స్వామిని గీసేసి జగన్నాథ స్వామితో చెప్పారనమాట, నీకు నేనంటే ఇష్టము, లేదంటే నేను ఎప్పుడైనా నీకు ఎప్పుడైనా ఏదైనా సేవని అందించానంటే నువ్వు నేను నీకు చూడకుండా నువ్వు లోపలికి వెళ్ళవు అని నాకు మాట ఇవ్వు, నువ్వు వెళ్ళొద్దు, నేను వచ్చేస్తాను, నేను ఎంత వీలైతే తొందరగా వస్తాను, నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని. ఇతను ఇలా ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటే అక్కడ జగన్నాథపురిలోనే జగన్నాథ రథయాత్ర ఆగిపోయింది. వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, రథం ఎందుకు కదలట్లేదు. వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు, అంటే రథం కదలకపోతే చాలా పెద్ద టెక్నికల్ ఇష్యూ కూడా అయిపోతుంది, ఎందుకంటే లాజిస్టిక్స్ ఇష్యూ, ఇంత వేలాది మందులు, వాళ్ళు భోజనాలు, వాళ్ళు ఎక్కడుంటారు, రాత్రి అంతా ఉండిపోవాలా ఏంటి, అండ్ వాళ్ళందరూ మళ్ళీ ఇంటికి కూడా తిరిగి వెళ్ళాలి కదా, రథం అలా ఆగిపోయింది, ఎవరికి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు ఏనుగులు అరేంజ్ చేశారు, ఏనుగులు మూవ్ చేయలేకపోతున్నారు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు, అసలు ఒక్కరోజు సెకండ్ డే అసలు అర్థం అవ్వట్లేదు అనమాట. చివరికి చాలా బేగ ఎప్పుడైతే రీచ్ అయిపోయారు, పరిగెత్తి రీచ్ అయ్యారు, జగన్నాథ స్వామిని చూశారు, పాటలు పాడారు, అప్పుడు వెంటనే జగన్నాథ స్వామి రథం కదిలిపోయింది అనమాట. అప్పుడు నుంచి అందరికీ ఆహా, చాలాబేగ నీ గురించి ఆగిపోయారా జగన్నాథ స్వామి అని. సో మనం అనుకోవచ్చు అదేదో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని, చాలాసార్లు మనం వింటూ ఉంటాం కదా జగన్నాథ రథం ఆగిపోయింది. అసలు టెక్నికల్ ఇష్యూ కాదు, అది ఇమోషనల్ ఇష్యూస్, అదేదో ఉంటాయి, ఎవరో ఒక్కడు ఏదో ప్రార్థన చేస్తున్నారని అలా ఆగిపోయి ఉంటాయి అనమాట. ఆ భక్తుడు వచ్చేస్తే అయిపోతుంది. మనం చాలాసార్లు చూసాము, యాక్చువల్గా మన పరంపరలో కూడా ఆ కథ ఉంది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఆవిర్భావించినప్పుడు ఆయన జగన్నాథ్పురిలో ఆవిర్భావించారు. ఇప్పుడు కూడా ఆయన ఇల్లు ఉంది జగన్నాథ్పురిలోనే, ఆ గ్రాండ్ రోడ్, ఏదైతే ఆ పెద్ద రోడ్ ఉంది, ఆ రథం ఆయన ఇల్లు ముందు నుంచే కదులుతుంది అనమాట. సో ఆయన అప్పుడు 6 మంత్స్ బేబీ. సో జగన్నాథ రథయాత్ర అవుతుంటే వాళ్ళ అమ్మగారు అనుకున్నారనమాట, అంటే 6 మంత్స్ బేబీ కదా, ఇంత క్రౌడ్లో ఎక్కడ తీసుకువెళ్తాను అని ఏదో మనం దూరం నుంచి మనసులు తలుచుకోవాలి అని అలా చెప్పి ఉండిపోయారనమాట. సో జగన్నాథ రథం కరెక్ట్గా వారి ఇంటి ముందు ఆగిపోయింది అనమాట. అసలు కదలట్లేదు, చాలా ప్రయత్నిస్తున్నారు, ఇంత హడావడి అయ్యిందని ఆవిడ మనసులో ఆలోచించారు. ఓహో, ఎలాగో ఈ రథం కదలట్లేదు కదా, కొంచెం అవకాశం దొరికింది, చలో నా బాబుని తీసుకుని వెళ్దాము దర్శనంకి అని. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఇలా ఒళ్ళో తీసుకొని వెళ్ళారు. పూజారులు చేతిలో ఇచ్చారు, పైకి ఇచ్చేయండి అంటే జగన్నాథ స్వామికి ఇలా తలకి తాకించండి అంటే, అప్పుడు ఆయన తలకి ఇలా జగన్నాథ స్వామి పాదాలు తాకిస్తే అప్పుడు జగన్నాథ స్వామి మెడలో ఉన్న మాల అకస్మాత్తుగా అలా పడిపోయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒక మెడలో పడిందనమాట. అప్పుడు పడిన వెంటనే అప్పుడు మళ్ళీ వాళ్ళు వెనక ఇచ్చేసారు, ఆ 2 నిమిషాల్లోనే రథం మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, రథం ముందుకు వెళ్ళిపోయింది అనమాట. సో ఇలా చాలాసారి ఏ డివోటీ ఎక్కడ ప్రార్థిస్తున్నారని జగన్నాథ స్వామి ఇలా ఆగి ఉంటారనమాట. సో అంత రథ రూడు గచ్చన్పతి మిలిత భూదేవ పతాలి, ఎందుకు వాళ్ళు స్తుతి చేస్తూ ఉంటే స్వామి ఇలా వింటారు, నిదానంగా వింటారు, చెప్పు ఎస్ నా దగ్గర చాలా టైం ఉంది అండ్ కావాలని రథాన్ని ఆపిస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈ రథ చక్రాలు గర్ర గర్ర గర్రం అనే శబ్దం చేస్తూ ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినబడదు, అందుకోసం డ్రైవర్ ఒకసారి గాడి ఆపు, ఇప్పుడు చెప్పండి ఏంటి అని ఒకసారి గాడి ఆపేసి మళ్ళీ అయిపోతే మళ్ళీ కొంచెం ముందుకు వెళ్తారనమాట. అలా అందరూ క్షేమాలు అడుగుతూ భక్తులతో ప్రతిస్పందిస్తూ ఆయన ముందుకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారు, దయా సింధు బంధు సకల, దయా సింధు మీకు అసలు దయా కాదు దయా సింధు, మీరు అసలు ఒక సముద్రం లాంటి దయా మీలో ఉంది, దయా సింధు బంధు సకల, ఒక్కరే ఇద్దరు కాదు, ఈ సాలాబేగే మీ ఫ్రెండ్ కాదు, సకల బంధు అందరు మీ ఫ్రెండ్సే, మీకోసం అందరు మీ ఫ్రెండ్సే, జగతం సకల జగతం బంధు అన్నమాట. సింధుసుతయ, సింధుసుతయ అంటే లక్ష్మీదేవి. సో ఇప్పుడు ఆదిశంకరాచార్య అంటున్నారు, మీరే కాదు మీతో పాటు నాకు లక్ష్మీదేవిని కూడా చూడాలని ఉంది స్వామి అని చెప్తున్నారు. సింధు అంటే ఓషన్, సింధు తాలూకా అమ్మాయి అంటే లక్ష్మీదేవి, ఎందుకంటే సముద్ర మంథనం నుంచి ఆవిడ బయటికి వచ్చింది కనుక ఆవిడని కూడా నాకు దర్శించాలని ఉందన్నమాట. సో జగన్నాథ స్వామి ఈసారి మీరే కాదు లక్ష్మీదేవి కూడా నా మీతో పాటు నా కళ్ళు ఎదురుగా నా ఒక పథలో, నేను నడిచిన ఒక పథలో మీరు నాకు కనిపించాలి, ఎప్పుడు నా ఎదురుగా మీరు ఉండాలి అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము.
పరబ్రహ్మ పీడాకువా లయ దలోదా ఫూలాలయాను నివాసీ నీలాద్రోనిత చరణోనంతా శిరసి రసానందో రాధాసర సవ పూరలింగ గణసుఖో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు జగన్నాథ స్వామి నయన పథగామి భవతు.
ఇప్పుడు అంటున్నాడు పరబ్రహ్మ పీడ, ఆ పీడ అంటే బ్రహ్మదేవుడు గురించి మాట్లాడుతున్నారు. కువల్య అంటే క్రౌన్, ఆ పీడ అంటే పైన. సో బ్రహ్మ పైన ఏముంది, దళ దళ దళోత ఫూల నయనం. దళోత ఫూల అంటే ఇలా లోటస్ నయనం. సో మీ యొక్క రెండు కళ్ళు ఏదైతే కమల పువ్వులాగా కమల ఆకుల్లాగా ఉన్నాయన్నమాట, ఆ కమల చక్షులు బ్రహ్మ పైన ఉంటాయి. బ్రహ్మ పైన ఉండడం ఏంటంటే లిటరలీ కాదు, దాని అర్థం ఏంటంటే బ్రహ్మ మీ డైరెక్షన్ కింద పనిచేస్తారనమాట. సో మీ కళ్ళు మీరు ఇలా చూస్తే అలా, అలా చూస్తే అలా, మీరు ఎలా చెప్తే అలా బ్రహ్మ పనిచేస్తూ ఉంటారు. సో బ్రహ్మ పైన మీరున్నారు. పరబ్రహ్మ పీడ కువల, సి ఈ కువలయ మీరు కృష్ణలీలలో కూడా విని ఉంటారు, కువల్య పీడ ఆ ఏనుగు కంస కృష్ణుని చంపడానికి. సో దానికి కూడా ఎందుకు ఆ పేరు ఉందంటే ఏనుగుల్లో రాజా, క్రౌన్ ఆఫ్ ఏనుగుల్లో కూడా ఒక పెద్ద క్రౌన్ అంటే ఏమంటారు తెలుగులో, క్రౌన్ అంటే కిరీటం, ఎగ్జాక్ట్లీ దట్స్ ద వర్డ్, కిరీటం లాగా అనమాట. సో మీ ఒక కళ్ళు బ్రహ్మ కిరీటం లాగా ఉన్నాయన్నమాట, అండ్ మీ ఒక పాద పద్మాలు అనంత శేషు దగ్గర ఉన్నాయన్నమాట. అందుకోసం మీరు చూడండి, జగన్నాథ స్వామి పాద పద్మాలు మాకు కనిపించదు, పాద పద్మాలు అనంత శేషు పట్టుకున్నారు, కళ్ళులు బ్రహ్మ పైన ఉన్నాయి, బ్రహ్మకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు ఏం చెయ్యాలి. పరబ్రహ్మ పీడ కువలయ దళోత ఫూల నయను నివాసి నీలాద్రో, మీరు మీరు ఎక్కడ ఉంటారు, నీలాద్రో, ఆద్రు అంటే హిల్ అనమాట, ఆద్రి అంటారు కదా వెంకటాద్రి, ఆద్రి అంటే హిల్, నీలాద్రి అంటే నీలరంగులో ఉన్న కొండ. సో నీలాద్రో అంటే మీరు ఎక్కడ నివసిస్తారు. సో మీరు నివాసి నీలాద్రో నిహిత మీ చరణాలు ఎక్కడున్నాయి, అనంతశేష శిరసి, అనంతశేష తన శిరస్సు మీద మీ చరణార వృందని ధరించారు. రసానందు రాధ, కళ్ళు బ్రహ్మ దగ్గర, కాళ్ళు ఆనంద దగ్గర, శరీరం ఎక్కడ, రాధారాణి దగ్గర చెప్తున్నారు. నెక్స్ట్ లైన్లో రసానంద రాధ సరస వపుర్ ఆలింగన సుఖో, రాధారాణిని కవగలిస్తూ ఆలంగిస్తూ ఉంటారు ఆ జగన్నాథ స్వామి నా నయన పథలో ఉండాలన్నమాట. సో చరణార వృంద శేషనాగ దగ్గర ఆయన ఒక కళ్ళు, బ్రహ్మ దగ్గర ఆయన ఒక హృదయం, రాధారాణి దగ్గర అని చెప్తున్నారనమాట. సి టైమ్ అండ్ అగైన్ మీరు భగవంతుడు సంబంధించిన ఏ శ్లోకాలు ఉంటే దాంట్లో ఆ పంకజ కమల గురించి చెప్తారు, ఎందుకంటే భగవంతుడు ఒక కళ్ళు కమల పుష్పలాగా ఉంటుంది, ఆయన ఒక అధరాలు, ఆయన ఒక నేత్రాలు, మొహము, చేతులు, కాళ్ళు, నాభి. అందుకోసం మన కుంతి స్తుతిలో ఏముంది, నమో పంకజ నాభాయ నమో పంకజ మాలినే నమో పంకజ నేత్రాయ నమస్తే పంకజాగ్రి. ప్రతిది పంకజ, పంకజ కమల 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 కమల, ప్రతిది భగవంతుడు సంబంధించిన కమల పుష్పలాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ దీనికి ఒక రుజువు ఇస్తాను, భగవంతుడికి రాధారాణిని కవగలించినప్పుడు చాలా, ఇక్కడ అంటున్నారు కదా రసానందో ఆనందో, ఆ రస ఆనందము ఎప్పుడు దొరుకుతుంది? రాధారాణిని కవగలించినప్పుడు. ఈ యొక్క పదం గురించేసి జయదేవ్ గోస్వామి రాసిన గీత గోవిందులోని రెండు పదాలు, ఒక పదము భగవంతుడు స్వయంగా రాశారు, ఒక పదము భగవంతుడు స్వయంగా పాడారు. రాసిన పదం గురించి ఆ కథ చాలాసార్లు చెప్పాను. ఎలా జయదేవ గోస్వామి ఒకసారి ఏం చూశారంటే, రాధారాణి అలిగి ఉంటే కృష్ణుడు రాధారాణి దగ్గరికి వెళ్ళిపోయి, దేవి నువ్వు దయచేసి నీ కాలు నాకివ్వు, నా శిరస్సు మీద ధరిస్తాను తగ పాద పల్లవని చెప్పిన, అది మనకి తెలుసు జయదేవ గోస్వామి రాయడానికి భయపడుతూ ఉంటే అది రాయాలా లేదా అని. అప్పుడు ఆయన స్నానంకి వెళ్ళినప్పుడు భగవంతుడే జయదేవ గోస్వామి లాగా వచ్చి ఆ పదాన్ని రాసేస్తారు. సో అది మనకి తెలుసు. ఇంకొక పదాన్ని ఆయన రచించారు లేదంటే ఆయన పాడారు. ఇంకొక పదం ఎలా వచ్చిందంటే, ఎప్పుడైతే జయదేవ గోస్వామి ఆయన గీత గోవింద పాడుతూ ఉంటే ఆ కేందులి గ్రామంలోని కొంతమంది ఆ నేత కార్మికులు అంటారా, వీవర్స్, ఆ నేత కార్మికులు ఆయన పాడుతూ ఉంటే దాన్ని వాళ్ళు వీవింగ్ చేసుకుంటున్నారు అనమాట, ఒక షాల్ లాగా రెడీ చేద్దామని మొత్తం గీత గోవింద్. సో దాంట్లోనే ఒక పదం వస్తుంది, ఎక్కడైతే ఆ పదంలోని జయదేవ గోస్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎంతమంది గోపికలు ఉన్నప్పటికైనా ఎప్పుడైతే భగవంతుడు రాధారాణిని కవగలిస్తారు ఆయనకి చాలా ఆనందంగా ఉంటుంది, చాలా శీతలంగా ఉంటుంది. రాధారాణి యొక్క శరీరం ఎంత మెత్తగా, ఎంత భగవంతుడు ఎంత ఆనందాన్ని ప్రసాదిస్తుంది, అలా సమ్ డీప్గా ఉంది. సో అది ఆలోచిస్తూనే జయదేవ గోస్వామి స్పృహ తప్పి పడిపోతారనమాట, అంత డీప్గా ఆలోచిస్తుంటే రాసలీల గురించి. సో అప్పుడు ఆ నేత కార్మికులు ఏంటంటే అలా కూర్చుంటారు, ఇంకేం చేయాలి, ఇతనికి ఎప్పుడు మెలకు వస్తుందని అలా వాళ్ళు వేచి వెయిట్ చేస్తూ ఉంటే, అక్కడ ఆ రోజుల్లో అది హరినామ చేసుకుంటారు కదా, ఏమంటారు, హరికీర్తనలు పాడుతూ ఉంటారు కదా. ఇక్కడ మనకి ఇప్పుడు సౌత్ ఇండియన్ విలేజెస్లో కూడా ఉంటారు వాళ్ళకి, ఏమంటారు, హరిదాసుల్లాగా ఎవరో ఒకడు వచ్చేసి అలా పాడుతూ ఉంటే జయదేవ గోస్వామి గీత గోవిందాలు పాడుతూ వీళ్ళు చెప్తున్నారు అనమాట, మీరు ఎందుకు ఆగారు అంటే, ఏం లేదండి, ఇతను ఇలా మూర్ఛితం అయిపోయాడు, పడిపోయారనమాట. సో అదేముంది, నేను చెప్తాను మీరు రాయండి, నేను చెప్తాను మీరు రాసేయండి అంటే, అప్పుడు ఆ వీవర్స్ అనమాట, అలా రాయకూడదండి, అది ఆయన రచించింది కదండి, ఆయన చెప్పాలి కదా, ఆయన చెప్తేనే మేము రాయగలుగుతామంటే, ఎందుకు నాకు కూడా తెలుసు అంటే, తెలుసుకోవడం అంటే మీరెవరు అంటే, మీకు తెలియదా జయదేవ్ తాలూకా అన్నయ్య నేనే, కృష్ణదేవు, రాయండి నేను. అవునా, సారీ సార్, అయితే మీకు తెలియదు, మీరు ఆయన అన్నగారు అయితే అవునండి, అయితే రాయండి అంటే చెప్పండి సార్ అంటే, అప్పుడు ఆయన అలా చెప్తూ ఉంటే వీరంతా వీవింగ్ కంప్లీట్ చేసేసారనమాట. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత జయదేవ గోస్వామి ఇంకా ఆయన మళ్ళీ స్పృహకు వచ్చి మొదలు పెట్టండి, ఎక్కడ నుంచి మనం ఎక్కడ ఆపామంటే, ఎక్కడ ఆపాడండి సార్, అయిపోయింది సార్, క్లోజ్ చేస్తాను తీసుకుని వెళ్ళిపోండి, అయిపోయింది, మీకైనా తెలుసు ఎందుకంటే ఎక్కడ రాయలేదు కదా, నేను పాడితే కదా మీకు తెలియాలంటే, లేదని మీ అన్నయ్య వచ్చారు అన్ని చెప్పేసారు, మాకు కూడా నెక్స్ట్ కస్టమర్స్ ఉన్నారండి వెళ్ళండి అంటే. సో అలా ఈ పదం గారి దగ్గర ఆగిపోయింది కదా, కంప్లీట్ అయిపోయింది పని. అప్పుడు భగవంతుడు అది పాడారనమాట, రాధారాణిని కవగలిస్తే భగవంతుడికి ఎంత సుఖం వస్తుందని ఆయన స్వయంగా అది పాడారనమాట గీత గోవిందం అనమాట. సో ఇక్కడ అంటున్నారు, జగన్నాథ స్వామి నయన పథగామి, మీరు ఎప్పుడు మా ఒక పథ ముందు ఉండండి అని చెప్తున్నారు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. నవయాచే రాజ్యం నచ కనకమాణిక్య విభావం, నయాచేహం రమ్యం సకల జనకామ్యం వరవధు, సదా కాలే కాలే ప్రమత పతినా గీత చరితో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే.
ఇప్పుడు వచ్చేసింది మన అందరికీ ఫేవరెట్ పదము, ఎందుకంటే ఇక్కడ అడగడం భగవంతుడికి, మనకి అదే కదా కావాలి. టెంపుల్లో ఉన్న మన ఫేవరెట్ ఏంటంటే వచ్చే భగవంతుడికి ఏదైనా వరం అడగాలి. సో ఆ వరుసకు వచ్చేసాము, కానీ ఇక్కడ కొంచెం వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ ఆయన అంటున్నారు ఆదిశంకరాచార్య, నా వద్దు, నాకు వద్దు, ఏం వద్దు, రాజ్యం వద్దు, వద్దు ఐఐటి సీట్ వద్దు, ఇది అంటే అది జాబ్ లండన్లో వద్దు, మంచి అందమైన అమ్మాయి వద్దు అని అలా నేను వాళ్ళు చెప్తున్నారు. అది శంకరాచార్య చెప్తుంది, నా యాచ రాజ్యం, నాకు రాజ్యం వద్దు. ఓహో, రాజ్యం వద్దు అంటే ఏంటి? డబ్బులు కావాలా? కనక అంటే బంగారు కావాలా? వద్దు. మాణిక్యం వద్దు. వైభవం వద్దు. ఆహా, సరే అయితే మీకు అదంతో అందమైన అమ్మాయి, రమ్యం అందమైన అమ్మాయి కావాలా? వద్దు. ఎలాంటి అమ్మాయి అయితే సకల జన కామ్యం, అందరు అనుకుంటారు అలా ఏదో మేనకా ఉర్వశి లాగా కావాలా? వద్దు. ఓహో, మీకు బ్యూటిఫుల్ గర్ల్ కాదు, మీకు ఒబీడియంట్ గర్ల్ కావాలేమో, వరవధు మంచి గుణం అది కూడా వద్దు. అయితే ఏం కావాలి? థర్డ్ లైన్ కావాలి కావాలి కావాలి, ఒకటైతే కావాలి. ఏంటి అది? సదాకాలే కాలే, సదాకాలే కాలే, ప్రతి క్షణం కావాలి. అయ్యో, ఇంతలాగా ఏం కావాలి మీకు? ప్రతి క్షణం కావాలి. ఏం కావాలి? ప్రమత పతిన గీత చరితో. ప్రమత అంటే భూత ప్రేతాలు. భూత ప్రేతాలు కావాలా? లేదు, వినండి ఆరాంసే, భయపడొద్దు. ప్రమత పతిన, భూత ప్రేతాలకి పతి అంటే భూత ప్రేతాలకి అధిపతి, భూత ప్రేతాలు చేత పూజించబడే ఎవరు? శివుడు. సో ప్రమత పతినో, ఆ శివుడు గీత చరితో ఎవరు గుణగుణాలు పాడుతూ ఉంటారో చూడండి, ఆ దేవాది దేవుడు ఎప్పుడు నా స్మరణంలో ఉండాలి, అదే నాకు దీవించండి అని ఆదిశంకరాచార్య వారు అడుగుతున్నారు. ఎంత అందంగా ఉంది, అదే నాకు కావాలి అంటున్నారు. అంటే మన శిక్షాష్టకంలో మనం రోజు పొద్దున పాడుతాం ఏంటది? నా ధనం నా జనం, సీ నా ధనం నా జనం నా సుందరం అంటే నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు. కానీ మన ప్రాబ్లం ఏంటంటే తెలుగు వాళ్ళకి సంస్కృత అర్థం అవ్వదు, అందుకోసం వాళ్ళు ఏమనుకుంటారంటే నా ధనం నా జనం నా సుందరం కవితం జగదీశ కామె. అందుకోసం నేను చూస్తున్న మంగళాత్రిని ఎంత ప్రేమతో పాడతారు, ఎన్ని వర్సెస్ స్లోస్లోగా పాడినా కూడా ఇది వచ్చినప్పుడు నా ధనం నా జనం నా సుందరి అని ఎంత బాగా పాడతారు. కానీ నేను ఒక్కొక్కసారి అనుకుంటాను వాళ్ళకి చెప్పడానికి, సార్ ఇది తెలుగులో కాదు సంస్కృతిలో ఉంది, దాని అర్థం నా నా నా, నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు. ఇది కొంచెం తెలుగు వాళ్ళకి ఇది కొంచెం ప్రాబ్లం, పాపం వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఇక్కడ అంటున్నాను, వద్దు వద్దు వద్దు, నాకేమీ వద్దు అని అడుగుతున్నారు. కానీ నాకు కావాలి కావాలి కావాలి, నాకు మీ దగ్గర నుంచి ఏం వద్దు, నాకు మీరే కావాలి. సో భక్తులు అంటే అదే అడుగుతారు, నాకు మీ దగ్గర నుంచి కాదు నాకు మీరే కావాలి అనమాట. సో ఇక్కడ అంటున్నారు, సదా కాలే కాలే ప్రమత పతిన, శివుడు ఎవరికైతే పూజిస్తూ ఉంటారో అలాంటి జగన్నాథ స్వామి నయన పథగామి, ఎప్పుడు నా నయన ముందు నయన పథలో మీరు ఉండండి అని చెప్తున్నారనమాట. శివుడు పాడుతున్నారు కదా, భగవంతుని స్తుతి చేస్తున్నారు. మనకు భాగవతంలో ఉంది కదా రుద్రగీత. ఎనివే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది. సి, ఎవరైనా అనొచ్చు మాదజీ ఈ నా ధనం నా జనం పాడినప్పుడైనా లేదంటే ఇది పాడినప్పుడు మనం యాక్టింగ్ చేస్తున్నాం కదా మాతాజీ, ఎందుకంటే నిజంగా అయితే మనకు అది కావాలి. మనం రోజు మంగళాడి తర్వాత చెప్తున్నాం, కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే మంగళాడి అయిన వెంటనే అప్పుడు మనం వెళ్తాం కదా, మన షాప్కైనా దేనికైనా మనం వెళ్తాం, అక్కడ మనకు అదే కదా కావాలి. మళ్ళీ ఇది రోజు మేము యాక్టింగ్ చేస్తున్నామా భగవంతుడి దగ్గర? యాక్టింగ్ కాదు, మనకు అది కావాలి అని అనుకున్నప్పటికైనా మనం బహిరంగ ఇలా చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే చెప్తూ ఉంటే ఒకరోజు ఆ ఒక ఆశ ఒక కోరిక చనిపోతుంది. శ్రీల ప్రభుపాద అన్నారు, హయ్యర్ టేస్ట్ డెవలప్ చేస్తేనే లోవర్ టేస్ట్ పోతుంది. మీరు అంతే రోజు చారు అన్నం తింటున్నారనుకోండి, మీకు అదే ఇష్టమైంది, కానీ ఒక్కసారి పిండి వంటలు బాగా తినప్పటికీ ఆ చారు అన్నం ఏంటి అసలు, ఎంత మంచిగా ఏదో కాకరకాయ అయినా ఏదైనా ఇది బంగాళదుంప అయినా లేదంటే ఏదో మనం ఎన్ని వెరైటీస్ ఏదో తింటూ ఉంటాం కదా, మంచి పన్నీర్ సబ్జీ అయినా పరోటాస్ అయినా పులిహార బూరి బొబ్బట్లు, అంటే టైం అయిపోయింది ప్రసాదం కానీ మీ అందరికీ కొంచెం రెడీ చెప్దామని, గులాబ్ జాములు పులావు పులిహార బిర్యానీ రాయితా, అదేమి ఈరోజు వంట చేయలేదండి, సాంబార్ రైసే ఉంది, అంటే అది చెప్పుతున్నాను. ఊహించేస్తే ఆనందమే, కానీ సండే ఫీస్లో ఈరోజు సాంబారు రైస్ ఉంది, క్యాబేజ్ సబ్జీ అండ్ పాయసం అదే ఉంది అరగంట తర్వాత. సో ఎనీవే, సో ఇప్పుడు మనం ఇలా అనుకోవచ్చు అనమాట. అండ్ ఎనీవే, మనం ఎక్కడికి వెళ్ళిపోయాము, ఎందుకు చెప్పాము ఇది అంటే, అసలు ఎక్కడికి వెళ్ళిపోయాము, ఏం చెప్తున్నాను నేను వచ్చి చూసారా, అందరు దాంట్లో లీనం అయిపోయి అదే పట్టుకున్నాను, అందరికి కంప్లీట్గా ఆలోచనలు వెళ్ళిపోయి ఆహా పనస్కాయ బిర్యానీ రాయితా అలా వెళ్ళిపోయారు అందరు అనమాట, హయ్యర్ టేస్ట్. సో ఒక్కసారి అదంతా అలవాటు అయిపోయింది, ఇప్పుడు ఇన్ని చెప్పానా, ఇప్పుడు వెళ్ళి ఆ సాంబార్ రైస్ తినాలంటే మీకు ఇంకా బోరు కొడుతుంది అనమాట. ఇన్ని చెప్పిన తర్వాత చివరికి సాంబార్ రైస్ పెట్టేస్తారనమాట, అంతే. సో హయ్యర్ టేస్ట్ అయినప్పటికీ లోవర్ టేస్ట్ మర్చిపోతాం. అలానే భగవంతుని ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ నాకు ఇది వద్దు 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 చెప్పినప్పటికీ ఒక్కసారి మెల్లమెల్లగా ఒక కాంక్ష, ఒక కామ తగ్గిపోతుంది అనమాట. సో మనం ఎలా ఉందంటే, మీరు తెలుగు సినిమాస్ అయినా హిందీ సినిమాస్ చూడండి, ఆ విలన్ ఏదో వచ్చి హీరోయిన్కి డిస్టర్బ్ చేస్తుంటే ఇప్పుడు ఆ హీరోయిన్ అరుస్తుంది కదా, కాపాడండి అని. హిందీలో అయితే బచావ్ బచావ్, తెలుగులో ఏమంటారండి? మీ తెలుగు సినిమాస్ చూస్తున్నారే అండి, ఎలా తెలిసింది అది? ఎనీవే అది మా తర్వాత మాట్లాడదాం. కానీ అదే కాపాడండి కాపాడండి ఏదో సంథింగ్, ఒకవేళ ఆవిడ అలా చెప్పలేదనుకోండి అప్పుడు ఎంత బోరుగా ఉంటుంది. ఆవిడ అసలు పిలవలే లేదనుకోండి అప్పుడు హీరో ఎలా వస్తాడు? ఆవిడలు కొంచెం స్టైల్గా పిలిస్తే కదా అప్పుడు హీరో పరిగెత్తి పరిగెత్తి వస్తాడు, కాపాడండి కాపాడండి అని చెప్పాలి కదా ఆవిడే. అలానా మనం ఇలా చెప్తే నాకొద్దు 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 అని అలా చెప్తూ ఉన్నప్పటికైనా హీరో వస్తారు, కృష్ణుడు ఓకే సరే నీకు నిజంగా వద్దు అంటే. సి భగవంతుడికి మనం ఏం ప్రార్థించాలంటే అది నాకు వద్దు అండ్ అది నాకు కావాలని నాలో ఉన్న ఆశని మీరు తీసేసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ కదా, ఆ ఆశ, ఒక తపన, ఒక ఆలోచన, ఒక వాంఛని మీరు తీసేయాలి. సో మనం ఇలా ప్రార్థించవచ్చు. ఇప్పుడైతే నాకు ఇక్కడ ఒక వర్స్ ఉందన్నమాట, భక్తి ముక్తి సిద్ధి కామ సకల అశాంతం, కృష్ణ భక్త నిష్కామ అతీవ శాంతం. ఎప్పుడైతే మనకి ఇలా చాలా కోరికలు ఉంటాయి మనం అశాంతిగా ఉంటాం. మనకి ఏ కోరిక లేనప్పుడే మనం కృష్ణ భక్తుడికి ఏ కోరిక ఉండదు. కృష్ణ భక్తుడు ఒకటే కోరుకుంటారు, కృష్ణ నా కోసం ఏది మంచిది నువ్వు చేయి, కృష్ణ నాకు ఏది నీకు దగ్గర తీసుకొస్తుంది అది చేయి, నన్ను నువ్వు కాపాడు నీ దగ్గర ఉంచుకో, అంతే మనం ప్రార్థించాలి. నా కోసం ఏ మంచి కృష్ణుడు తెలుసు, సో అలా మనం ప్రార్థించాలి. అండ్ అలా అయినా మనకు ఒకవేళ కోరికలు ఉన్నా కూడా అడగడంలో తప్పు లేదు, కాకపోతే ఏదైనా కృష్ణుడికి అడగాలి, ఇంకెవరికి అడగకుండా కృష్ణుడితో ఒక అనుబంధనం, ఒక బంధనం మనము పెంచుకోవాలి. సో మనం మనసులో చెప్పుకోవచ్చు, కృష్ణ నేను ఇలా చెప్తున్నాను నా ధనం నా జనం, కానీ నాకు లోపలైతే ఆ కోరిక ఉంది, ఆ కోరికను నువ్వు చంపే అని అది కూడా లాస్ట్లో మనము యాడ్ చేశారు. ఎనీ మనం ఇంకా దాంట్లో వెళ్ళకుండా నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. లాస్ట్ వన్కి వచ్చేసాము, ఆల్రెడీ 8:15 అయిపోయింది. చలో నెక్స్ట్ లాస్ట్ వర్స్,
హరత్వం సంసారం ధృత తరమాసరం సూరపాతే, హరత్వం పపానం వితతిం అపారం యాదవపతే, అహో దీననాథే నిహిత చరణో నిశ్చితం ఇదం, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే, జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే.
ఇప్పుడు భగవంతుడికి అడుగుతున్నారు, హరత్వం తీసేసుకోండి తీసేసుకోండి. ఏం తీసేసుకోవాలి? సంసార ధృత. ఈ సంసారం, ఈ భౌతిక సంసారం ఎలా ఉంది? భౌతిక సంసారం ధృతతరం అసారం, సారం అంటే రుచిగా, అసారం అంటే టేస్ట్లెస్గా, అరుచిగా ఉన్న ఈ ఒక టెంపరీ దుఃఖం ఇచ్చిన ఈ మెటీరియల్ ప్రపంచాన్ని మీరు తీసుకోండి. సురపతే సాత్విక వాళ్ళకి మీరు పతి, మీరు కాపాడతారు, దేవతల్ని మీరు కాపాడతారు, మమ్మల్ని మీరు కాపాడతారు. సురపతే ఈ భౌతిక ప్రపంచంలో మీద ఉన్న మా ఆసక్తిని తీసేసుకోండి. తర్వాత నెక్స్ట్ లైన్, హరత్వం పాపన్నం, పాపాలు మేము చాలా పాపాలు చేసుకున్నాం కదా, హరత్వం అన్ని తీసేసుకోండి. వితతిం అపారం, ఎలాంటి పాపం చేశామంటే అపారం అన్లిమిటెడ్ సిన్స్ చేశాం, ఒకటి రెండు కాదు, ఇగో ఈ తప్పు చేశాను మొన్న అది ఒకటే చూసుకోండి స్వామి అని కాదు, తప్పులే తప్పులు ఉన్నాయి జీవితంలో, అన్ని తీసేసుకోండి. యాదవపతే సురపతే యాదవపతే అని భగవంతుడికి వేరే వేరే పేర్లతో పిలిచి నమస్కారం పెడుతున్నారు. ప్లీజ్ ఈ పాపాలన్నీ మీరు తీసుకోండి. ఎప్పుడైతే మనం భగవంతుడికి ఇలా ప్రార్థిస్తామో మనం చేసిన ప్రారంధ కర్మ అప్రారంధ కర్మ అన్నిటి నుంచి విముక్తులవుతామని, అంటే బీజం ఫలం ముఖం, కూటం బీజం ఫలం ముఖం, ఏ రూపంలో ఉన్న మన పాపాలు, మనం పాపాలు చేసిన వెంటనే ఫలితం దొరకదు కదా. ఎప్పుడైతే మనం పాపం చేస్తే మనం బీజాన్ని నాటుతున్నామన్నమాట, విత్తనాన్ని నాటుతున్నాం, నాటిన తర్వాత చిన్న మొక్క వస్తుంది, ఆ తర్వాత పెద్ద చెట్టు, చెట్టు తర్వాత ఫలం వస్తుంది. ఫలం వచ్చినప్పుడు మనం అనుకుంటాం నేను ఎవరికి ఏం తప్పు చేయలేదు, నాకే ఎందుకు ఇలా వస్తుంది. స్వామీజీ మీరు 15 సంవత్సరాల ముందు ఈ విత్తనాన్ని మీరే నాటారు. మనకు అర్థం అవ్వదు, అప్పుడు మనం భగవంతుణ్ణి అనుకుంటాం, ఆయన నన్ను చూడట్లేదు, ఆయన నన్ను దీవించట్లేదు, నేను ప్రార్థిస్తున్నాను. అవును, మీరు ప్రార్థిస్తున్నారు, కానీ పూర్వంలో మీరు నాటిన విత్తనమే. ఇది ఎలా ఉందంటే, హోటల్లో వెళ్ళిపోయి మనము ఒక మసాలా డోసా కావాలంటాము, ఎప్పుడైతే 15 నిమిషాల తర్వాత వెయిటర్ వస్తారు, మసాలా డోసా ఎందుకు తెచ్చావు, ఉత్తపం తేయాలి కదా, ఎలా తెస్తారు సార్, మీరు ఆర్డర్ చేసిన మసాలా డోసా, మీరు చేసిన కర్మనే మీకు వెనక్కి వస్తుంది. భగవంతుడిని మీరు ఇప్పుడు ఇతను ఇలా ఎందుకు చేశారంటే ఏం చెప్తారు భగవంతుడు? సో మనం చేసిన కర్మలు. కానీ ఇక్కడ భక్తుడు ఆదిశంకరాచార్యుడు అంటున్నాడు, స్వామి అన్ని పాపాలు, పూర్వంలో నేను చేసిన అన్ని పాపాల నుంచి నన్ను విముక్తులు చేయండి, దయ నా మీద దయ చూపించండి, భౌతిక ప్రపంచం మీద నాకున్న ఆసక్తిని తీసేసుకోండి. అహో దీన నాథే, దీన అనాథే యాక్చువల్గా అంటే మీలో ఒక గుణం ఉంది స్వామి, అది నాకు తెలుసు. ఎవరైతే దీన, దీన అంటే వినయంగా ఉన్నవాడు, హంబల్ పీపుల్, అనాథ, అనాథ అంటే ఆర్ఫన్స్, ఎవరికైతే సనాథ అంటే ఎవరికైతే ఎవరు ఉన్నారు, అనాథులు అంటే ఎవరికైతే ఎవరు దిక్కులేరు, అనాథులు ఎవరైతే దీనులు, దీనులు అంటే ఎవరు ఎవరు అంటే అంటే హంబల్గా ఉన్నవాళ్ళు, ఎవరికైతే ఏది లేదు మీ తప్ప, అలాంటి వాళ్ళని నిహిత చరణం నిశ్చితం, తప్పకుండా నిశ్చితం 100% అలాంటి వాళ్ళని మీరు శరణాగతి ఇస్తారు అనే అది నాకు నమ్మకం ఉంది అని చెప్తున్నాను అనమాట. సో ఇది మీలో ఉన్న ఒక గుణము. ఎవరైతే దీనులు, ఎవరైతే అధములు, ఎవరైతే అనాథులు, ఎవరైతే మిమ్మల్ని కోరుకున్నారు, మీ ఒక శరణాగతియే తీసుకున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఉంటే భగవంతుడు ఓకే నువ్వు ఆప్షన్ సెలెక్ట్ చేసుకో, నాకు నువ్వు తప్ప ఏం ఆప్షన్ లేదు, యు ఆర్ మై ఆప్షన్ ఏ బి సి, అప్పుడు భగవంతుడు చూసుకుంటారు అనమాట. సో అది భగవంతుడి తాలూకు అంటే అది ఒక హిజ్ కండిషన్. కొన్ని గేమ్స్లో కండిషన్స్ ఉంటాయి కదా, లేదంటే కొన్ని ట్రాన్సాక్షన్స్లో కండిషన్స్ అప్లై, ఇది భగవంతుడు ఒక కండిషన్. ఎప్పుడైతే భగవంతుడే మనం ప్లాన్ ఏబిసి, నాకు ఇంకో ఏం ప్లాన్ లేదు, నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను, ఎప్పుడైతే మనం భగవంతుడికి అంటాము త్వమేవ మాత చ పితా త్వమేవ, త్వమేవ బంధు చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ శరణం మమ దేవ దేవ, మమ దేవ దేవ, త్వమేవ శరణం మమ దేవ దేవ. ఎప్పుడైతే మనం ఇలా ప్రార్థిస్తాం భగవంతుడితోనే ఆయన తప్పకుండా మనల్ని చూసుకుంటారు. దాంట్లో నిశ్చితం, ఆదిశంకరాచార్య చెప్పిన మాట నిశ్చితం అంటున్నారన్నమాట. సో అలాంటి ఆ భగవంతుడిని నరోత్తమ దాస్ ఠాకూర్ భజన్స్ ఉన్నాయి కదా చాలా, భక్తి వినోద్ ఠాకూర్ రాసిన ఎన్నో భజన్, మాత పిత భగవంతుడు మీరే. యాక్చువల్గా భగవద్గీతలో కూడా 9th చాప్టర్లో భగవంతుడు అంటారు కదా, అన్నీ నేనే, గతి భర్త ప్రభు సాక్షి అన్నీ చెప్తున్నారు కదా, పితామహ అన్నీ భగవంతుడనే, పితామహ కూడా అంటారు, పితామహ అంటే గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ ఫాదర్ అయితే ఇంకా ముద్దు చేసుకుంటారు కదా, అన్నీ నేనే అని అంటున్నారు అనమాట. సో ఇక్కడ అతను అదే ప్రార్థిస్తున్నారు అనమాట, అన్నీ మీరే అని ఎవరైతే ప్రార్థిస్తారో అలాంటి వాళ్ళని మీరు శరణాగతి ఇస్తారు. ఎవరైతే అనన్య చింతయంతో మా జే జనాపర్యోపాసన తేషాం నిత్యభియుక్తానం యోగక్షేమ్యం వహామ్యహం, యోగక్షేమ్యం వహామ్యహం ఎల్ఐసి వాళ్ళు భగవద్గీత నుంచి చోరీ చేశారు. ఇది భగవద్గీతలో ఉన్న శ్లోకము, కానీ ఎల్ఐసి వాళ్ళు అది చాలా గొప్పగా రాసుకుంటారు, యోగక్షేమ్యం వహామ్యం. మళ్ళీ ఏం యోగక్షేమం, మనం ఇచ్చిన డబ్బులే వాళ్ళు పెట్టుకుంటారు, అది కూడా ఇస్తారు లేదు చాలా తిప్పుతారు. కానీ ఎనీవే అదొక పెద్ద స్టోరీ, తర్వాత మాట్లాడదాం. కానీ ఎనీవే, సో కానీ భగవంతుడికి మనం ఏం ఇచ్చినా కూడా తప్పకుండా యోగక్షేమ్యం వహామ్యహం ఆయన మనల్ని చూసుకుంటారనమాట. సో ఇలా ఆ ఒక జగన్నాథ స్వామి ఎప్పుడు నా నయన పథ గామి ఉండాలి అని చెప్తున్నారు. చివరిలో ఒక చాలా దీని ఒక ఫలశ్రుతి చెప్తున్నారనమాట, ఎవరైతే ఈ జగన్నాథాష్టకం అంటే మీరు ఇంత కష్టపడి అందరు ఇంతసేపు కూర్చొని నాది వింటున్నారు కదా, దాని ఒక ఫలశ్రుతి చెప్తే మీకు ఇంకా పొంగిపోతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. జగన్నాథాష్టకం పుణ్యం యాపథే ప్రయతాశుచి సర్వ పాప విశుద్ధాత్మా విష్ణులోకం సగచ్చతి. ఎవరైతే మంచి హృదయంతో, లేదు మాతాజీ ఎప్పుడు ఆపుతారు ఎప్పుడు ఆపుతారు అలాంటి హృదయంతో కాదు, ఎవరైతే మంచి హృదయంతో, ఇంకా కొంచెం చెప్తే బాగుంది అలాంటి హృదయంతో, జోక్ చేస్తాను, ఎవరైతే శుద్ధ మంచిగా పరిష్కారంగా ఉన్న మంచి ప్యూర్ హార్ట్తో విన్నారు, ఎటువంటి ఇంటెన్షన్స్ లేకుండా ఆనందంగా, అవును భగవంతుడి గురించి ఇంకా తెలుసుకోవాలని విన్నారు, వాళ్ళకి ఏమవుతుంది అని చెప్తున్నారు, విష్ణు లోకం సగచ్చతి, తప్పకుండా విష్ణు లోకానికి వెళ్తారు. హరి బోల్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ విష్ణు లోకానికి ఫ్రీ టికెట్స్ వచ్చేసింది ఎయిర్లైన్ లో. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే టికెట్స్ అయితే ఫ్రీగా ఇచ్చేసాను కానీ వీసా కావాలి కదండి, అంతే. ఆ వీసా కోసము మాసాహారం మానేయాలి, హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, జోదం ఆడుకోకూడదు, అబద్ధ స్త్రీ సంఘం చేసుకోకూడదు, ఉల్లిపాయ వెల్లుల్లి తినకూడదు, నషా చేయకూడదు, ఇంకేముంది, మద్యపానం చేయకూడదు, మద్దు ఇది తాగకూడదు, అండ్ హరినామ మహామంత్ర హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, భాగవతం భగవద్గీత చదవాలి, సాధువులతోనే భక్తులతో సాంగత్యం చేయాలి, ప్రసాదమే తినాలి, అప్పుడు ఏమవుతుంది మీకు వీసా కూడా వచ్చేస్తుంది. కానీ ఉట్టి టికెట్ పనికిరాదు, అది ప్రాబ్లం. అండ్ టికెట్ అయితే వచ్చేసింది. సో విష్ణు లోకం గచ్చతి అంటే భక్తులు కొంచెం డిసప్పాయింట్ అవుతారు, కానీ మేము కృష్ణలోకం వెళ్ళాలి మాతాజీ అని రావచ్చు. విష్ణు అంటే విష్ణు ఎవరైతే సర్వవ్యాప్తంగా ఉన్నారు, సో ఆది విష్ణు అంటే ఎవరంటే కృష్ణుడే. సో మీరు భయపడే అవసరం లేదు, అందరూ కృష్ణలోకానికే అంటే విష్ణులోకానికి వెళ్తాం, కృష్ణలోకి మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్తాం. ఎందుకంటే డివోటీస్కి విష్ణు అనేసరికి ఇప్పుడు మార్నింగ్ మనం తులసి ఆర్తిలో కూడా వృందాయే తులసిదేవాయ ప్రియాయే కేశవస్యచ విష్ణు భక్తి చెప్పడానికి కృష్ణ భక్తి ప్రదేదే మనం భయంతో కృష్ణభక్తి కృష్ణభక్తి విష్ణుభక్తి కదా అని కాదు. విష్ణు అంటే కృష్ణ, కృష్ణ అంటే విష్ణు. విష్ణు అంటే ఎవరైతే ప్రతి అణువులో ఉన్నారు, విశ్వంలో ప్రతి ఉన్నలో అణువులో నివసించిన వాడే విష్ణు. సో అది అనమాట. సో విష్ణు అంటే ఇప్పుడు కొందరు కొత్త వాళ్ళు వీళ్ళేంటంటే విష్ణు గురించి అలా మాట్లాడుతున్న విష్ణు కృష్ణ సేమే, కాకపోతే ఒక్కొక్క రూపం కొందరికి ఫేవరెట్గా ఉంటుంది. భగవంతుణ్ణి విష్ణు అంటే కృష్ణ ఇన్ ఆఫీస్, కృష్ణ అంటే కృష్ణ ఇట్ హోమ్, అట్ హోమ్ అంటే ఇంకా ఆనందంగా ఉంటుంది, ఆఫీస్ అంటే కొంచెం ఆఫీషియల్గానే ఫార్మల్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడికి జగన్నాథాష్టమి ఆపుదాము. జగన్నాథ స్వామికి జై, శ్రీల ప్రభుపాదకి జై.